పెళ్లి కళ్యాణ మండపం పేరు చెప్పి మనకు రోజు భోజనాలు జ్ఞాపకం వస్తుంది. ఏదో జ్ఞాపకం రావాలి కదా, ఎవరినైనా స్మరించుకోవడానికి ఏదో గుర్తుండాలి మనకు. ఏదంటే పాజిటివ్గా ఏదైనా ఉంటే మనం స్మరించుకుంటాం. ఇది భోజనాలు ఏర్పాటు చాలా బాగా చేస్తున్నారు కండవీళ్ళ వారు. ఇక్కడ అందరూ కలిసి భక్తులు చాలా గౌరవంగా చూస్తున్నారు. పెళ్లి టైంలో భోజనాలు ఎలా పెడుతున్నారో అందరినీ కూర్చోబెట్టి భోజనాల విషయంలో చాలా బాగా ఏర్పాటు చాలా బాగుందని భక్తులు కూడా అనుకుంటున్నారు. సరే కళ్యాణ మండపం బాగా పూర్తి అయిపోయింది. భవిష్యత్తు దీనికి రుణాలు కూడా ఏమీ లేవు నాకు తెలిసినంతవరకు. అయితే ఇంకో సంవత్సరం ఉన్నాక రెండేళ్ళు ఉన్నాక దీనికి ఏసీ పెట్టింది సార్. అంటే పైన ఏసీ ఉండాలి, కింద ఏసీ ఉండాలి. అంటే ఏసీ నాన్ ఏసీ ఉండకూడదు. ఉంటే నాన్ ఏసీ ఉండాలి, అది ఏసీ ఉండాలి. ఉంటే ఏసీ ఉండాలి, అది నాన్ ఏసీ ఉండాలి. కానీ ఏసీ నాన్ ఏసీ ఉండకూడదు. అంటే ఇంకో రెండు సంవత్సరాలు ఆగాకనే సంవత్సరం ఆగాకనే అనుకోవచ్చు. ఉజ్జాయింపును 8 లక్షల దాకా అవ్వచ్చు. పైన ఏసీ, ఈ గ్రౌండ్ ఫ్లోర్, డైనింగ్ హాల్కి, కళ్యాణ మండపానికి అన్నీ పెట్టినప్పుడు అది కొంచెం ఆలోచన, ప్రస్తుతం ఆలోచన ఉంటే సరిపోతుంది. అంటే మన ఆలోచన అమల్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. మనకు కమిటీ సభ్యులే ఈ విషయం గురించి కూడా ఇప్పుడు తొందర ఏం లేదు. అంటే ఇప్పుడు సామరాజు గారి అబ్బాయి ఏమన్నారంటే, ఏమంటే మనం ఏసీ పెడితే రేట్లు పెంచాలి కదా. రేట్లు పెద్ద ఎక్కువ పెట్టక్కర్లేదు, రీజనబుల్గా పెంచితే సరిపోతుంది. ఆ రేట్లు ఇక్కడ తణుకు కళ్యాణ మండపం వారు కన్సర్వేటివ్స్ కాదు, సోషలిస్టులే. అంటే దీని మీద ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ సోషలిస్టులే, కన్సర్వేటివ్స్ కాదు. అంటే రీజనబుల్గా రేటు ఒకవేళ ఏసీ పెట్టినా కొంచెం రీజనబుల్గా పెంచే సరిపోతుంది. సామాన్య మానవులకి అందుబాటులో లేని విధంగా పెంచక్కర్లేదు. ఒకవేళ ఇప్పుడు డాక్టర్ సోమరావు గారు అబ్బాయి చూడు ఏం చెప్పారంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా ఏసీ పెడితే మీ నాన్నగారు పేరు మీద సొంతం ఇవ్వండి అని చెప్తాను. ఈ కమిటీ సభ్యులతో చెప్పకుండానే మేము ప్రచారం మొదలుపెట్టేశారు. అందుచేత కమిటీ సభ్యులు ఆలోచించుకుని ఒక సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలు కానీ ఏసీ అవసరం. అంటే ఇప్పుడు కాంపిటీషన్ వస్తుంది. అంటే పూర్వం ప్రజల దగ్గర డబ్బు తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం డబ్బు పెరుగుతుంది. తర్వాత ఇళ్ల దగ్గర ఎవరో పెళ్లిళ్ళు చేయటం లేదు, గుళ్ళో చేస్తున్నారు. లేకపోతే అందరూ డైనింగ్ హాల్స్, ఇది హాల్స్, మ్యారేజెస్ హాల్స్ చూసుకుంటున్నారు. ఇంటి దగ్గర పెళ్లిళ్ళు కూడా అంత ఎక్కువ మంది చేయటం లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు వర్షాకాలం వేసవకాలం కాలంతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేస్తున్నారు. పూర్వం వర్షాలు భయం ఉండేది, ఇంటికాడ పందిళ్ళు వేసారా ఏదో చేస్తున్నారు. ఆ విధంగా ఎంత వర్షం కురిసినా ఇబ్బంది లేదు, హాల్స్ ఉన్నాయి, మంచి హాల్స్ వస్తున్నాయి. అంటే ఒకవేళ ఏసీ గురించి ఆలోచిద్దాం. ఒకవేళ భవిష్యత్తులో ఈ కమిటీ సభ్యులు కనుక అది కమిటీ, మనం ఉడికే సలహాలు చెబుతాం కానీ నిర్ణయించేది కమిటీ. అది మన అసలు ఆలోచన సరిగ్గా ఉండే సంకల్పం బాగుంటే ఎవ్రీథింగ్ విల్కమ్, మనీ విల్కమ్ అండ్ ఎవ్రీథింగ్ విల్కమ్. మనం ఆ సంకల్పం పవిత్రంగా ఉంటే డబ్బు వస్తుంది, అన్నీ వస్తాయి. డబ్బు వస్తుంది, గౌరవం వస్తుంది, ఎవ్రీథింగ్ విల్కమ్. మనీ విల్కమ్, ఎవ్రీథింగ్ విల్కమ్, దట్ ఈజ్ నీడెడ్. అంచేత అసలు ఆ కమిటీ సభ్యులు ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఏదైనా భవిష్యత్తులో ఏసీ పెట్టాలని ఆలోచన కనుక వస్తే అప్పుడు నేను 1 లక్ష రూపాయలు దీనికి ఇస్తాను. ఏసీ నిమిత్తం 1 లక్ష రూపాయలు ఇస్తాం. అప్పుడు ఆలోచన అప్పటికి వీడు కనుక నిర్ణయానికి వస్తే అంచేత డబ్బు మామూలుగా స్లోగా వస్తుంది, పర్వాలేదు. అయితే అసలు అది నిర్ణయించాలా, ఏసీ పెట్టాలా పెట్టకూడదు అనేది కమిటీ సభ్యుల ఇష్టం, అది మన ఇష్టం కాదు. ఊరికే మనం సలహా చెప్పడానికే సరిపోతాం. తర్వాత ఇంకా ఆ సబ్జెక్టు విడిచిపెట్టేద్దాం. ఇంకా దీనికి ఇంకా చాలా భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు ఈ కళ్యాణ మండపానికి ఉండాలని మనం హృదయపూర్వకంగా కోరుకుందాం. తర్వాత మనం పైకి మామూలుగానే ఉండాలి, లోపల బలం పెంచుకుంటూ రావాలి. పైకి సర్వసాధారణంగానే ఉండాలి, మనం లోపల బలం పెంచుకుంటూ ఉండాలి. అంటే మీరు మనం ప్రతిదానికి దొమ్మర విద్యల జోలికి వెళ్ళక్కర్లేదు. మన ఆలోచన అంటే మన ఆలోచన విధానం సక్రమంగా ఉంటే, అంటే మన ప్రాపర్ అన్ని యోగాల్లోకంటే అర్థం చేసుకునే యోగం గొప్పది. ఇప్పుడు ధ్యాన యోగం అని భక్తి యోగం అని చాలా యోగాలు చెబుతున్నారు. అన్ని యోగాల కంటే అసలు అర్థం చేసుకునే యోగం మంచిది. ఆ యోగం అర్థం చేసుకోవడం కూడా ఒక యోగం. మనం కనిపిస్తున్న మనిషిని అర్థం చేసుకోలేము, కనిపించని దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటాం? వ్యక్తమయ్యే దాన్నే మనం అర్థం చేసుకోవటం. ఇంద్రియాలకు అందని విషయం, మనసుకు అందని విషయం ఎలా అర్థం చేసుకుంటాము? అర్థం చేసుకోలేము. అంచేది మనకి బుద్ధి, సూక్ష్మ బుద్ధి రింగనే ఏది దీంతో రోజు సూర్య నమస్కారాలు పెట్టినప్పుడు మనకు బుద్ధి సూక్ష్మత ఏమని ప్రార్థిస్తారు. అదే గాయత్రి మంత్రం. అంటే వివేకం ఉండాలి, వివేకం జాగ్రత్తగా పెంచుకుంటూ రావాలి. భవిష్యత్తులో ఇప్పుడు కలియుగం, అది కలియుగం అంటే డార్క్ ఏజ్. భవిష్యత్తులో డబ్బు లేని వాళ్ళు బతకవచ్చు, కానీ వివేకం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు బతకడానికి చాలా కష్టం. అంటే భవిష్యత్తులో మోసాలు ఎక్కువ ఉండొచ్చు యుగ ధర్మాన్ని బట్టి. మాయ కూడా పెరగవచ్చు, అది యుగ ధర్మం. అది అంటే మనకి ఆ వివేకం ఉండాలి, ఆ తర్వాత ఆ సూక్ష్మ బుద్ధి ఉండాలి, అది విచక్షణ ఉండాలి. మనకి ఏది మంచిది, ఏది చెడ్డది, మనకి ఏది ఉపకారం చేస్తుంది, ఏది ఉపకారం చేయదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరికి దూరంగా ఉండాలి అని ఆ విచక్షణ మనం పెంచుకోవాలి. దాన్ని డిస్క్రిమినేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ వివేకం పెంచుకుంటూ రావాలి. మనం ఆ వివేకం పెంచుకోకపోతే నష్టపోతాం. వివేకం పెంచుకోవాలి. తర్వాత ప్రతి మనిషికి ఎంతో కొంత సొంత ఆలోచన ఉండాలి. అంటే ఎత్తివారి బిడ్డల కింద ఉండకూడదు. ఇప్పుడు చంటి పిల్లలు చూడండి, ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ సంక మీద కడతా ఉంటారు. సొంత ఆలోచనలు ఉండవు. ఎవరైనా చెప్తే మనం వినొచ్చు, కానీ సొంతంగా ఆలోచించుకోవాలి. ఆ సొంతంగా ఆలోచించడం కూడా నేర్చుకోవాలి మనం. గౌతమ బుద్ధుడు అన్నాడు, మనుషుల్లో చాలా మంది గొర్రెలని. అందరూ గొర్రెలే, మనుషులు చాలా మంది గొర్రెలు వెళ్తూ ఉంటాయి. ఏంటంటే ఆ ముందు గొర్రె ఏం చేసిందంటే, ఎదురు పెద్ద గొయ్యి ఉంది, ఆ ముందెళ్ళి గొర్రె ఏం చేసిందంటే దానికి ప్రమాదవశాత్తు వెళ్ళి ఆ గోతిలో పడిపోయింది ఆ గొర్రె. మిగతా వెనకాల వెళ్ళి గొర్రెలు ఏమనుకున్నాయటండి, అందులో ఏదో తినేది ఉంది, ఏది ఆ గోతిలో ఏదో తినేది ఉంది, లేకపోతే ముందెళ్ళి గొర్రె ఎందుకు వెళుతుంది, అదేమో ప్రమాదవశాత్తు పడిపోయింది, అది ఎందులో ఆ గోతిలో ఏదో తినేది ఉందో మనం కూడా వెళ్ళి తినేద్దామని మొత్తం వెళ్ళి గొర్రెలన్నా గోతిలో పడిపోయినాడు. మనుషులు కూడా అంతే అన్నాడు. మనుషులు కూడా గొర్రెలు లాంటి వాళ్ళే, మంద కింద వెళ్ళిపోతూ ఉంటారు. సొంతంగా ఆలోచించుకొని ఎవరు ఒక పని ఏదైనా ఒకరు చేస్తే ఇంకా అందరూ అదే అనుకరణ చేస్తూ ఉంటారు. అంచేత మనుషులకు ఆత్మవిశ్వాసం ఉండాలి. రెండు అభివృద్ధి చేసుకోమని ఉంటారు. ఒకటి పవిత్రమైన జీవితం, రెండు ఆత్మవిశ్వాసం. మనకి మన ఆత్మవిశ్వాసం లేకపోతే నిర్ణయాలు తీసుకోలేము అసలు. లేదా చూడండి, కొంతమంది ఆలోచించడానికి కూడా వాయిదాలు వేస్తూ ఉంటారు, వాళ్ళందరూ బద్ధకస్తులు అని అర్థం. కొంతమంది ఏదైనా సొంతంగా నిర్ణయాలు చేసుకోలేరు. మా విశాఖపట్నంలో భక్తులు ఉండేవారు పూర్వం, ఆవిడ ఈ మధ్యన చనిపోయారు. మీ ఆయన ఏమో ఎంఎస్సీ 30 ఏళ్ళు కెమిస్ట్రీ చెప్పారండి. మీ ఆయన ఒక మీ అబ్బాయి ఏదో సీఏ చేస్తున్నాడు సార్ ఆవిడ అన్నాను. అంటే అన్నారు, కెమిస్ట్రీ చెప్పిన మాట నిజమండి, మా అబ్బాయి సీఏ చేస్తున్న మాట నిజమే, ఇంట్లో ఏదైనా వ్యవహారాలు వస్తే వాళ్ళకి నిర్ణయం చేసుకునే శక్తి లేదని చెప్పింది ఆవిడ. అప్పుడు నేనే అడ్డపడాలా, ఎస్తో నువ్వు అని చెప్పడం ఎస్ వీడికి ఆర్గ్యుమెంట్ చెప్తారు, కానీ వాళ్ళు సొంతంగా ఆలోచించి ఇది ఎలా చేస్తే బాగుంటుంది నిర్ణయానికి రారు. అవును కాదు కాదు, ఊరికి ఆర్గ్యుమెంట్ చెప్తారు, వాళ్ళకి సొంతంగా నిర్ణయానికి రాలేదు. మా ఆయన మీరు చాలా మెచ్చుకుంటున్నారు, కెమిస్ట్రీ బాగా చెప్తారు, సొంతంగా ఆలోచించి ఒక నిర్ణయం చేసుకునే బుద్ధి ఆయనకి లేదని చెప్పారు. కరెక్ట్, అది కెమిస్ట్రీ చెప్తారు పాఠాలకు అది అలవాటు అయిపోయి కెమిస్ట్రీ చదివిన పాఠాలకని చెప్తారు. సొంతంగా ఆలోచించి ఒక నిర్ణయం ఒక సబ్జెక్ట్ మీద సొంతంగా ఆలోచించి ఆ డెసిషన్కి వచ్చే తెలివి తక్కువండి మా ఆయనకి. మామూలుగా ఏదో యూనివర్సిటీలో 30 ఉద్యోగం చేశారు కెమిస్ట్రీ అయిపోయింది అంటే కెమిస్ట్రీ ఏదో పాఠాలు చెప్పారని ఆ డిస్క్రిమినేషన్ ఉందని మీరు అనుకోవద్దు. ఆయన 30 కెమిస్ట్రీలో కెమిస్ట్రీ చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీలో. అంటే ఇప్పుడు ఎందుకీ మనం చెప్పుకున్నది ఏంటంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, పైకి సామాన్యంగా కనిపిస్తూ ఉండాలి, మనం లోపల బలం పెంచుకుంటూ రావాలి, అది చాలా ముఖ్యం. పైకేమో అతి సామాన్యంగా కనిపిస్తూ ఉండాలి, లోపల బలం పెంచుకుంటూ రావాలి. రాముని చూసి చాలా మంది బోల్తా పడతారు, కృష్ణుడు దేవుడికి తెలుస్తూ ఉంటుంది, కానీ రాముడు మనలాంటి వాడు మనకంటే అమాయకుడేమో మనకంటే బలం తక్కువ వాడేమో అనుకుంటాం, అంటే ఉనికి సామాన్యంగా కనిపించేవాడు. ఈ సుగ్రీవుడు 2 యుద్ధానికి వచ్చినప్పుడు వారు వెళ్తాడు సుగ్రీవుని చంపటానికి, అప్పుడు తార ఆపు చేస్తుంది, వాడి భార్య వాడి పురుషులు ఎటువంటి వాళ్ళైనా వాడి భార్య రావణాసుని భార్య చాలా ఉత్తములాడు అని చెప్పి వాళ్ళని రావణాసుని పక్కన పెట్టేసినా మన శాస్త్రం వాళ్ళని చాలా గౌరవించింది. రావణాసుడి భార్య మండోదరి ఆమెను కూడా చాలా గౌరవించాడు, ఆమె పతివ్రతల్లో ఒకరిగా చేర్చాడు ఆవిడ. అలాగే వాడి భార్య తారను కూడా చాలా మంది గౌరవిస్తారు, విన్నా వినకపోయినా మంచి చెబుతుంది, ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా చక్కగా చెబుతుంది. మనం వినకపోతే మనం ఏం చేస్తాం, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి మనకి వినాలని అనిపించదు. అంటే ఆ ప్రారంభం వేగంగా ఉంటుంది, ఒకసారి మనకి ఎవడైనా మంచి చెప్పినా మన ప్రారంభం అనుకూలంగా లేకపోతే వినాలని అనిపించదు. ఆ 2 యుద్ధానికి వెళుతుంటే నువ్వు ఈ రోజున యుద్ధానికి వెళ్ళొద్దని వాళ్ళు చెబుతుంది, వాళ్ళకి తార చెబుతుంది ఈ రోజున యుద్ధానికి వెళ్ళొద్దు, ఇదే ఇక్కడ మన సొంత ఆలోచన ఉండాలి, నన్ను ఓడిపోయి వెళ్ళిపోయాడు మళ్ళీ వేళ యుద్ధానికి వచ్చాడంటే ఏదో వెనకాల ఏదో ఉంది, ఏదో మనకు కనపడిన శక్తి ఏదో ఉంది, వాడికి ఏదో అండ దొరికింది, నిన్ను ఈ చేత దెబ్బలు తిని పారిపోయాడు మళ్ళీ వేళ యుద్ధానికి వచ్చాడంటే ఏదో ఉంది మనం ఊహించలేదు. ఎవరో దశరథ గారి అబ్బాయిలట ఈ అరణ్యాల్లో తిరుగుతున్నారట, వాడి భార్యనేమో రావణాసుడు ఎవడో తీసిపోయాడంట రాముడి భార్యని, వాళ్ళిద్దరు ఈ అడవిలో తిరుగుతున్నారంట, సుగ్రీవుడికి వాళ్ళతోటి స్నేహం కుదిరిందంట, నేను వాళ్ళు చెప్పుకుంటా అంటే విన్నాను అని చెప్పింది. ప్రతి రాజుకి సీఐడీలు ఉంటారు, ఇప్పుడు మన గవర్నమెంట్కి కూడా సీఐడీలు ఉంటారు, తణుకులో ఏం జరిగిందో హైదరాబాద్లో ఏం జరుగుతుందో బెదవాళ్ళు ఏం జరుగుతుందో హోమ్ డిపార్ట్మెంట్కి తెలుస్తూ ఉంటుంది జనరల్. ఓసారి నాకు ఓ సీఐడి వచ్చాడు మా ఇంటికి, సీఐడి వచ్చి ఏమంటే నీకు అప్పుడు శంకరక్షణలో మీటింగ్లు పెడుతున్నాను, వేలు మీద వచ్చేవారు శంకరక్షణ, ఏమంటే మీ మీద ఎంక్వైరీకి వచ్చాము, మీరు ఎంతమంది జనం ఎందుకు వస్తున్నారు, మీరు కేవలం భక్తి గురించి చెప్తారో లేదా దేశభక్తి గురించి చెప్తారో లేదా పార్టీ గురించి ఏమైనా చెప్తారో మీ మీద ఎంక్వైరీకి వచ్చామని చెప్పాడు. ఎందుకు మీరు నా మీద ఎంక్వైరీ ఎందుకు మా మీటింగ్లకు వచ్చారంటే మేము చెప్పే దాంట్లో రాజకీయం ఉండదు పార్టీకి సపోర్ట్ ఉండదు, అంటే ఈయన 1000 ఎందుకు వస్తున్నారన్నాడు, మీరు వచ్చి చూడండి మీరు వినండి అని నేను చెప్పాను. అప్పుడు సరే ఉన్నాడు సాటిస్ఫై అయ్యేటప్పుడు ఇందులో రాజకీయ సంబంధం ఏమి లేదని అతని నిర్ణయానికి వచ్చి వెళ్ళిపోయాడు. అలా గవర్నమెంట్కి ప్రతి గవర్నమెంట్కి కూడా వీళ్ళుంటారు, సీఐడీలు ఉంటారు, ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఆరా ఉండాలి, ప్రతి గవర్నమెంట్కి ఉంటారు. అలాగే అప్పుడు వాళ్ళకి కూడా ఉండేవారు. అప్పుడు గోడచారుల ద్వారా నేను విన్నాను, వాడు సుగ్రీవుడు వాళ్ళకి శత్రువు కాబట్టి సుగ్రీవుడు వేరే బోర్డ్స్ అయి తెలుసుకుంటా ఉండేవారు. అప్పుడు ఇవన్నీ తార చెప్పింది, తార చెప్తే అప్పుడు ఒక మాట చెప్పింది, రాముడు మామూలుగా మనలాగే కనిపిస్తాడు, దేవుడా అమాయకుడు అనిపిస్తుంది మనకు, పైకి దేవుడు అని చెప్పుకుంటున్నారు, రాజకుమారుడు దశరథ గారు అబ్బాయి అని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఒక మాట చెప్పింది అంతే, రామ ఇస్ నాట్ వాట్ ది సీన్స్ అని చెప్పింది వాడు, రాముడు నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాడో వాడు రాముడు కాదు. ఓ వాళ్ళే మై డియర్ హీరో మై డియర్ హస్బెండ్, నువ్వు నాకు భర్తవి గొప్ప బలశాలి నువ్వు అంచేత నీకు మంచి నువ్వు విన్నా వినపోయిన బలశాలి నువ్వు నా భర్తవి గొప్ప హీరో నువ్వు విన్నా వినపోయిన నీకు మంచి చెప్పాలి, రామ ఈజ్ నాట్ వాట్ హీ సీన్స్, నీకు రాముడు ఎలా కనిపిస్తున్నాడో లోపల అలా లేడు వాడు, చాలా బలవంతుడు. అంటే అడివిని అడివిని అగ్ని ఎలా కాల్చేస్తుంది, వాడు యుద్ధంలోకి వచ్చే మనుషులను ఎలా కాల్చేస్తాడు. వాడు వాడి గురించి మన సీఐడీలో ఇమేజ్ తెచ్చాడు నాకు, ఎత్తిన బాణం చెయ్యి ఎత్తిన ఇలా చెయ్యి దింపకుండా 14,000 మంది రాక్షసులను ఒక రోజు నుంచి చంపాడట వాడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని మంచినీళ్ళు తాగి టిఫిన్ తినే అలా కాదు. మామూలుగా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణ్ చోట కూర్చోమన్నాడు సీతాదేవుని ఒక్కరు, లక్ష్మణ్ కూడా సహాయానికి రావద్దన్నాడు. అంటే ఇలా ఎత్తిన చెయ్యి దింపకుండా, కోదండం దింపకుండా, కంటిని కాన్స్టెంట్గా ఎక్కడ ముగింపు లేకుండా 14,000 మంది రాక్షసులను ఒకే రోజున చంపాడు. ఇది నేను సీఐడీ ద్వారా విన్నాను. 14,000 మంది రాక్షసుల్ని ఇతరుల సహాయం లేకుండా, ఆర్మీ సహాయం లేకుండా, పక్కన తమ్ముడు ఉన్నాడు తమ్ముడు సహాయం లేకుండా 14,000 మంది రాక్షసుల్ని చంపాడంటే వాడు ఎంత బలవంతుడు ఆలోచించుకో. రామ ఈజ్ నాట్ వాట్ హీ సీన్స్. నీకు ఎలా కనిపిస్తున్నాడో అలా అమాయకుడు అనుకోకు, బలం లేనివాడు అనుకోకు. వీడికి అలా కనిపిస్తాడు, వీడికే అలా కనిపిస్తున్నాడు. వాడు యుద్ధంలోకి వచ్చినప్పటికీ అడివిని నిప్పి ఎలా అంటించేస్తున్నా మొత్తం శత్రు సైన్యాలను అంటించేస్తాడు, అలా అంటించేస్తాడు. వీడికి అలా ప్రశాంతంగా ఉంటాడు, అంతే అతి బలవాన్. వీడికి పైకి ప్రశాంతంగా ఉంటాడు, లోపల బలం పెట్టుకుంటాడు. అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నాడంటే, నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని నేను చెప్పటలేదు, అలాగే నాకు సుగ్రీవుడికి విరోధం కానీ రాముడికి నాకు విరోధం ఏమి లేదు. అప్పుడు ప్రారంభం ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, నువ్వు చెప్పినవి అబద్ధాలని ఆయన చెప్పడం లేదు. ఎవడైనా వచ్చి యుద్ధానికి నన్ను పిలిస్తే ఇంటికాడ కూర్చోలేనని చెప్పాడు వాళ్ళు. అది నా అలవాటు, అది నా నేచర్, నాకు పుట్టుకతోటి వచ్చింది. ఒకవేళ నేను చచ్చిపోయినా పర్లేదు, ఎవడైనా వచ్చి నా గుమ్మంలోకి వచ్చి యుద్ధానికి రా అంటే ఇంటికాడ ఉండి రేపు వస్తానని చెప్పడం కాదు, యుద్ధం చేసి తీరుతాను, ఫీల్డ్లో చనిపోతాను, బ్యాటరీ ఫీల్డ్లో చనిపోతాను. అంతేకాని ఇంటికాడ కూర్చుని అలవాటు లేదు, నా రక్తం నాకు అలవాటు లేదు అసలు. పోనీ సుగ్రీవుడి చేతిలో ఇక్కడ ఇంటికాడ ఉండి ఎలా కూర్చుని బదులు నువ్వు చెప్పినట్టు అక్కడ బ్యాటరీ ఫీల్డ్లో చనిపోతానని చెప్పాడు. ఆ కథ అంతా మీకు తెలుసు, ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళాం కదా, ఆ కథ అంతా మీకు తెలుసు, ఆ కథలోకి వెళ్ళాం. అంచేత ఇక్కడ అక్కడ ఇప్పుడు ఇంతకు ఏమిటంటే, మనుషులు మనుషుల్ని అంచనా వేసినప్పుడు చాలా తెలివితేటలుగా అంచనా వేశారు. అంటే పై కేవలం ఏదో పై ముఖం చూసి, పై ఉరికాళ్ళు బట్ట చూసి, అవి చూసి ఇవి చూసి కదా, లోపల స్ట్రెంగ్త్ కూడా మనుషులు చూస్తూ ఉండాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, పైకి రాముడు లేక మనం కామన్గా ఉంటామే, లోపల బలం పెంచుకుంటూ రమ్మని అది వాళ్ళు చెప్పింది. పైకి మనం కామన్ మెనగానే ఉండాలి, ఆ గ్రేట్నెస్ లోపల పెంచుకుంటూ రావాలి. ఓ అరుణాచలేశ్వరుడా, నాగోటి వాడు, నీ ఔన్నత్యం ఇట్టిది, నీ ఔన్నత్యం ఎంత గొప్పదని తెలుసుకోవడానికి నేను సరిపోతానా? ఇది ఒక జ్ఞాని చెబుతున్నమాట. నువ్వు నీ నామ ఎంత గొప్పదని, నీ దయ ఎంత గొప్పదని, నీ అనుగ్రహం ఎంత గొప్పదని నేను గుర్తించడానికి, నేను గుర్తించి ఇతరులకు చెప్పడానికి నేను సరిపోను అరుణాచలరాడు. అంత అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. నీకు ఎలా అనుగ్రహిస్తావో, ఎవరిని ఎలా అనుగ్రహిస్తావో, ఇతరులకు తెలియకుండా ఎవరిని ఎలా అనుగ్రహిస్తావో, అనుగ్రహించే శక్తి, నీ నామంలో ఉన్న శక్తిని అనుగ్రహించుకునే శక్తి అర్థం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని అర్థం చేసుకోలేదు. అంటే వాళ్ళు సామాన్ ఇప్పుడు అరుణాచలేశ్వరుడు కూడా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అనుగ్రహించాలంటే మీ పక్కన కూర్చున్నాడు కూడా తెలియనివాడు, మీ పక్కన కూర్చో అంత సైలెంట్గా చేస్తాడు, అంత సీక్రెట్గా చేస్తాడు. అరుణాచలేశ్వరులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అతను చేసే పని నిర్మలంగా చేస్తాడు, నిశ్చలంగా చేస్తాడు, టామ్టామ్తో సంబంధం లేదు. నీ పక్కన కూర్చున్న వాడిని తెలియకుండా నీ పట్ల ఆయన దయ చూపించగలడు, వాడు అరుణాచలేశ్వరుడు. అయితే అర్థం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని, ఇది నీ శక్తి ఉన్నమాట నిజమే, అర్థం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని అంటాడు. అంచేత మనం ప్రారంభం గురించి ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ప్రారంభం గురించి చెప్పే మాటలు, వాడి ప్రారంభం అలా ఉందంటారు, వీడి ప్రారంభం ఎలా ఉందంటారు. అది ఆ ప్రారంభాన్ని జయించడం, ఆ దేహ ప్రారంభాన్ని జయించడం చాలా కష్టం, దేహ ప్రారంభాన్ని జయించడం కష్టం. రాముడు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు, అదే ముహూర్తానికి వీళ్ళు ఆడ అరణ్యానికి వెళ్ళవలసి వస్తుంది. అదేమో పెళ్లి ముహూర్తం, ఆ పెళ్లి ముహూర్తం రోజునే చచ్చిపోవాల్సి వచ్చింది. అదే ముహూర్తానికి రాముడిని ఏ రోజైతే పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు ఆ రోజున అరణ్యానికి వెళ్ళిపోవలసి వచ్చింది, వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అది ప్రారంభం. అదేంటది ప్రారంభం? ఒక మనిషి జాతకం చూసేటప్పుడు కేవలం నక్షత్రాన్ని బట్టే మనం చెప్పలేము, దానికి చాలా ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. కేవలం నక్షత్రాన్ని బట్టే మనం నిర్ణయించలేము. పునర్వశి నక్షత్రంలో రాముడు పుట్టాడు, అలాగని పునర్వశి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ రాముడు అవుతారని అక్కడ లేదు. దానికి చాలా అది పెద్ద కోర్సు. అది నక్షత్రం అనేది అది చాలా పెద్ద కోర్సు. అది ఇది చాణిక్యుడు చెప్పాడు. సహనం లేని వాళ్ళు, తొందరపాటు పడేవాళ్ళు నక్షత్ర శాస్త్రాన్ని అర్థం చేసుకోలేనని చాణిక్యుడు అన్నాడు. తొందరపాటు ఉన్నవాళ్ళు, సహనం లేని వాళ్ళు, ఓర్పు లేని వాళ్ళు నక్షత్ర శాస్త్రాన్ని అర్థం చేసుకోలేరని చాణిక్యుడు చెప్పాడు. ఈ మాట దానికి చాలా టాలరెన్స్ ఉండాలి. ఇక్కడ రాముడు ఏం చెప్పాడంటే, కౌశల్యతో చెప్తున్నాడు, నేను ఈ ఏళ్ళ అరణ్యానికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతానంటే ఆవిడేమని చెప్తానంటే, నేను కూడా వస్తానంటుంది కౌశల్యం. నువ్వు నీ భర్తకి ఇక్కడ సేవ చేయాలి, నీ భర్తకి నీ డ్యూటీ చెయ్యాలి నువ్వు అంచేది. ఇప్పుడు నా కూడా నువ్వు రావటం తగదు, నీ అంచేది దశరథుడికి నువ్వు చేయవలసినటువంటి సేవలు ఉన్నాయి అని నచ్చ చెప్తాడు. నచ్చేపు ఇది బాగా అర్థం చేసుకోండి రాముడు చెప్పిన మాట కౌశల్యం. ఇది ఈ ప్రారంభాన్ని ఎవరో జయించడం కష్టం. ఎందుచేత కష్టం అంటే, ఇంకో నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓ ఈ మనిషి ప్రారంభం ఎలా ఉందా అని ముందు ఎవరికీ తెలియదు. ఒక దైవానికి తప్పించు, ముందు ఎవరికీ తెలియదు. ఎవరికి తప్పించి? ఓ దైవానికి తప్పించి. ఆ సంఘటన జరిగిపోయాక, ఆ పని పూర్తి అయిపోయాక అప్పుడు తెలుస్తుంది వీళ్ళు ప్రారంభం ఎలా ఉండగలరు. అంతకుముందు కనీసం ఒక క్షణం ముందు కూడా మనకు తెలియదు. అంచేత కౌశ అమ్మా అంచే, నా ప్రారంభంలో దేహ ప్రారంభంలో ఇలా అరణ్యవాసానికి వెళ్ళవలసి ఉంది. ఆ ప్రారంభం ప్రకారం వెళుతున్నాను నేను పట్టాభిషేకం అని ముస్తాబయ్యాని వేళ మళ్ళీ వాళ్ళు నారబట్టలు కట్టుకుని అరణ్యానికి వెళ్ళిపోవలసి వస్తుంది. అంటే ముందు ఎందుకు ఊహించలేకపోయాం మనం? మనకు ఎంతో కొంత తెలివి ఉంది కదా. అంటే మనకున్న తెలివితేటలు ఏ పాటి దైవంతో పోల్చుకున్నప్పుడు, మనకున్న తెలివితేటలు ఏ పాటి దైవంతో ఆ పోల్చుకున్నప్పుడు, వాడు సర్వజ్ఞుడు సమర్థుడు, ఏ జీవుణ్ణి ఎలా నడిపించాలో, వాళ్ళ పూర్వజన్మలేంటో, ఆ కోర్సు ఎలా దేహం యొక్క ప్రారంభాన్ని ఎలా నడిపించాలో అదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈశ్వరుడు చూసుకుంటాడు. వాడు శక్తివాన్, బాగా శక్తివంతుడు. వాడి ఆజ్ఞ మనం ఉల్లంఘించలేం. ఎవడాజ్ఞ? ఈశ్వరుడి ఆజ్ఞని మనం ఉల్లంఘించలేం. ప్రారంధాన్ని ఎందుకు మనం జయించలేమంటే ముందు తెలియదు. ఇది బాగా అర్థం చేసుకొని రాసుకోండి. ప్రారంధాన్ని మనం ఎందుకు జయించలేమంటే అది ముందు తెలియదు. మనకు ముందు తెలియదు. అది జరిగిపోయిన తర్వాత తెలుస్తున్నప్పుడు మీరేం చేయగలరు? ఇంకా జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది. ఆ మనిషి వేడి చనిపోతాడని తెలియదు. ఎంతో సూక్ష్మ బుద్ధి ఉంటే కానీ తెలుసు, జరిగిపోయి తెలుస్తుంది వాడు చనిపోయాడని. అప్పుడు మనం చేసేదే ఉంది. అంటే ప్రారంభం ఎప్పుడు కూడా ఏ మనిషి విషయం ముందు తెలియదు, జరిగిపోయాక తెలుస్తుంది. అప్పుడు మనం చేసేది మన చేసేది ఏమి లేదు కదా అని రాముడు ఇది అంత దైవం అని అన్నాడు. నేను అరణ్యవాసానికి వెళ్ళటం అనేది దైవం అలా నిర్ణయించాడు. ఎవరో కైకిది పొరపాటు దశరథి పొరపాటు అనుకున్నా ప్రయోజనం లేదు. కైకి నన్ను చాలా ప్రేమగా చూసేది. ఇలా సడన్ గా చెడ్డ బుద్ధి ఎందుకు వచ్చింది? దైవ ప్రేరణ కాకపోతేనే. ఒకసారి చూడండి, మన ఇంట్లో వాళ్ళు కూడా ఒకసారి మన ప్రేమగా చూసారు, ఒకసారి వదిలేస్తారు. ఇప్పుడు ఈ భార్యాభర్తల స్నేహాలు కూడా వాళ్ళ ఉరికే మామూలుగా ఎలా ఉంటారు, ఇప్పుడు కోపాలు వస్తే దూరం అయిపోతూ ఉంటారు. ఇచ్చిన అహంకారం చూడన్న ప్రేమలు. ఇప్పుడు మన ప్రేమలు కూడా అహంకారం చూడన్న ప్రేమలు కదా, వ్యక్తి భావంతో కూడిన ప్రేమ. అక్కడ వ్యక్తి భావన ఉంటుంది. అక్కడ నీ భర్త కంటే నీ వ్యక్తి భావన ముఖ్యం. అలాగే నీ భార్య నీ భర్త కూడా నీకంటే వాడి వ్యక్తి భావన ముఖ్యం. అంటే మనిషి ఆ వ్యక్తి భావన అంటే అహంభావన, అది అలా కాపాడుకుంటా ఉంటాడు. అందుచేత మనం ఆ ప్రారంధాన్ని దేహాన్ని అంటే భగవాన్ చెప్పారు దేహాన్ని ప్రారంధానికి విడిచిపెట్టి అలాగని దాని ప్రభావం నీ బుర్ర మీద పడకు, నీ యొక్క బుద్ధి మీద నీ ఆలోచన మీద అది నీ వివేకం మీద పడకుండా చూసుకో దేహ ప్రారంధాన్ని. ఆ దేహ ప్రారంధం అదృష్టమైనా దురదృష్టమైనా అది నిజం కాదు. దాని దేహం ప్రారంధం అనే ప్రారంధాన్ని అనుసరించి నడిచి శ్మశానంలోకి వెళ్లి తగలబట్టేస్తారు దేహాన్ని. అంటే దేహం ప్రారంధం ప్రకారం వెళ్లిపోతా ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, దేహంతో నీకు తాదాప్యం పోతే, నీకు దేహము నేననే శవబుద్ధి పోతే, ఆచార్యులు వారు అన్నారు ఎవడైనా కక్కిని కూడంక చూస్తాడా? నువ్వు అన్నం తింటావు, ఎవడైనా అన్నం తిందాక నీకు అరగకపోతే డోకులు వెళ్ళిపోతాయి బయటికి. నేను కక్కిన అన్నం ఏమైంది ఏమైందని ఎవడైనా ఆలోచిస్తాడా? ఒకసారి నీకు ఆ శవబుద్ధి పోయాక మళ్ళీ శవం మీద నీ మనసు వెళుతుందా అన్నాడు ఆచార్యుడు. కక్కిన కూడి మీద ఎవరికైనా మనస్సు వెళుతుందా? నీకొకసారి శవబుద్ధి పోయిన తర్వాత, ఈ దేహము నేననే ఈ శవము నేననే బుద్ధి పోయిన తర్వాత మళ్ళీ నీ మనస్సు అక్కడికి వెళుతుందా? అది కక్కిన కూడి లాంటిది అని రాయచ్చు. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళు చెప్పుకునే మాట ఏం చేద్దంటే, అసలు సైన్స్ అయినా ఫిలాసఫీ అయినా సత్యాన్వేషణ ఉండాలి. మన హృదయంలో ఒక సత్యం ఉంది, అక్కడ మనం ఆ సత్యానుభవం పొందాలి. అంతవరకు మనకు అదృష్టం తప్పదు, దురదృష్టం తప్పదు, చావులు తప్పవు, పుట్టుకలు తప్పవు, సంసారాలు తప్పవు, ముట్టికాయలు తప్పవు. హృదయంలో ఒక సత్యం ఉంది, దాని బైబిల్లో చాలా క్లారిటీ, యు మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ. ఇంకెక్కడ రాజీ లేదు అక్కడ. అంటే నీ సాధన సత్య సాక్షాత్కారం పొందటానికే గురిపెట్టి ఉంచాలి, మిగతా లోకం వరంలోకి వెళ్ళకు. నీ పని మూడు భాగాల కింద, నీ కాలం మూడు భాగాల కింద విభజించుకో. ఒకటి నీ సంసారం పనులు ఏమనంటే చూసుకో. నీకు ఇంటికాడి పనులుంటే ఇంకోళ్ళ మీద ఏం ఆధారపడకూడదు కదా. మన ఇంటికాడి పనులకు ఇంకోళ్ళ మీద ఆధారపడితే మనకు బానిసత్వం వచ్చేస్తుంది, అది లోకుగా చూస్తారు. అంటే మన ఇంటికాడి పనులు మనం చేసేసుకోవాలి ఒకటి. రెండు, సంఘానికి నువ్వేదైనా ఉపయోగపడాలంటే ఉపయోగపడు. అంటే అందరికీ సంఘానికి ఉపయోగపడే అవకాశం, మనకే తాడు బొంగరం లేనప్పుడు మన సమాజానికి ఏం ఉపయోగపడతాం? మనకే తింటానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఇంకా మన సమాజానికి ఏం ఉపయోగపడతాం? అయితే ధనవంతులకి పేదవాళ్ళకి తేడా ఏంటంటే, ధనవంతులకి బాగా తినేస్తే గ్యాస్ ట్రబుల్ వచ్చేసి పాయసం కూడా అంత ఇష్టంగా ఉండదు. పేదవాళ్ళకి కట్టెలు తెచ్చాను నోట్లో పడేస్తే కరిగిపోతాయి వాళ్ళకి. పాపం ధనవంతులకి ఏమో అజీర్తి బాధ, పేదవాళ్ళకి ఆకలి బాధ. ధనవంతులకి పాయసం తెచ్చినా వాళ్ళకి రుచించదు, ఎంచేది రోజు అదే తింటా ఉంటారు రుచించదు. అదే పేదవాళ్ళకి మీరు పాయసం అక్కర్లేదు, సాంబార్ అక్కర్లేదు, కట్టెలు తెచ్చి వాడు కలుపులో పడవింది అరిగిపోతాయని చెప్పారు. మన కాలాన్ని మూడు భాగాల కింద విభజించుకోవాలి. ఇది రాసుకోండి మీరు. ఎలా అంటే, మీ ఇంటికాడ పని లేదు మీరు చూసుకోండి, ఎంచేపి ఇతర మీద ఆధారపడద్దు. మనకు ఇతరుల మీద మన పని ఏదో మనం చూసుకోవాలి. తర్వాత ఎవరికైనా మీరు అవకాశం ఉంటే, బంగారు పిచ్చుకలు మీలో ఎవరైనా ఉంటే కొంచెం ఏదైనా సమాజానికి ఉపయోగపడాలి. ఇక్కడ రమణ మహర్షి గారి సూత్రం ఏంటంటే, ఇతరులు ఏ సహాయం చేసినా ధన సహాయం అవ్వచ్చు, మాట సహాయం అవ్వచ్చు, లేదా ఏదైనా సేవ అవ్వచ్చు, ఇతరులకు నువ్వు ఏదైనా సహాయం చేస్తే అదంతా నీకే తిరిగి వచ్చేస్తుంది. అది తెలియక అక్కడ ఉద్ధరించిన వాళ్ళకి ఉపకారం చేశాను, ఏడుకు ఉపకారం చేశాను అనుకుంటా ఉంటాను. అంటే నీకు అవకాశం ఉంటే సమాజానికి ఏదైనా ఉపయోగపడదు. ఆ సమాజానికి ఉపయోగపడటం ఏంటంటే, నువ్వు పవిత్రుడు అవుతావు. వివేకవంతమైన జీవితం, పవిత్రవంతమైన జీవితం, వివేకంగా బతకటం, పవిత్రంగా జీవించటం, ఒకటి పవిత్రత, రెండు వివేకం. ఈ రెండు మనకు రెండు నేత్రాలతో సమానంగా చూసుకోవాలి. ఏది? ఈ నేత్రంతో ఈ నేత్రం రెండు నేత్రాలతోటి సమానంగా అది చూసుకుంటూ ఉండాలి. రెండు నేత్రాలతోటి అంటే ఒకటి పవిత్రత, రెండు వివేకం. తర్వాత మనం ఏదైనా పని చేసినా నిర్మలంగా చేసుకెళ్ళాలి. రాముడు ఎంత నిర్మలంగా చేస్తాడో పని చేసినప్పుడు, నిర్మలంగా చేయాలి, నిశ్చలంగా చేసుకుంటూ వెళ్ళాలి రాముడు. ఇంకా మూడేది ఏంటంటే, ఒకటి నీ ఇంటికాడ పనులేదో శ్రద్ధగా చూసుకో, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకనుకు. తర్వాత ఏమో, ఈ సమాజానికి నీవేదైనా ఉపయోగపడే అవకాశం ఉన్నవాడు సమాజానికి ఉపయోగపడండి. అయితే భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి సమాజానికి ఉపయోగపడే అవకాశం మీకు ఉన్నప్పుడు మీరు సమాజానికి ఉపయోగపడితే రాబోయే జన్మలో ఇంక అవకాశం కూడా మీకు రాదు. అది సమాజానికి ఉపయోగపడితే అని ఉపయోగపడాలి. రెండు అవి మైనర్ అంటారు చెప్పారు. రెండోది మిగతా టైం అంతా కూడా ఈ దిక్కులు చూడక ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకో. ఈ రెండు చిన్నవి మామూలుగా మన వ్యవహారానికి సంబంధించినవి. ఇంకా మిగతా టైం అంతా, మిగతా టైం నీ చేతిలో ఎంత టైం ఉందో అంత ఆత్మజ్ఞాన సముపార్జన. ఆత్మజ్ఞానం అన్నా, మోక్షం అన్నా, స్వర్గరాజ్యం అన్నా, ఇవన్నీ ఉండే పేర్లు తేడా. నాకు అగౌరవం ఏంటి గౌరవం? జీవుడికి అగౌరవం గౌరవం. ఈ చావులు, పుట్టుకులు, గౌరవాలు, అగౌరవాలు, పుణ్యాలు, పాపాలు, ఈ సంసారాలు ఎవరికి? జీవుడికి సంసారం, కానీ దేవుడికి సంసారం. ఎక్కడైతే అజ్ఞానం ఉందో అక్కడ సంసారం, ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ సంసారం. పరమాత్మకి సంసారం ఏంటి? ఇలా అడ్డం పడి ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనని మాట చెప్పి ఇప్పుడు యుద్ధం దిగుతామంటే లోకం లోకానికి హర్షించదు అన్నాడు. లోకము ఇంకోటి వాడిని చంపేస్తాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకునేది ఏంటంటే, ఓ గొప్ప ఘనకార్యం సాధించడానికి చిన్న తప్పు చేసిన కృష్ణుడే ఓ గొప్ప ఘనకార్యం సాధిస్తున్నాడు. అంటే అక్కడ కౌరవులను నాశనం చేయాలి, అది ముఖ్యం. అక్కడ అతనికి కావలసింది అది. అక్కడ ఏదైనా చిన్న కృష్ణుడు ఈ పొరపాటు చేశాడు, ఆ పొరపాటు చేశాడు అని లోకం చెప్పుకున్నాడు, పట్టించుకోడు, పరమాత్మ పట్టించుకోడు. అది ఏమిటి? ఆ లక్ష్యం ఏంటి? గమ్యం ఏంటి? అది చూసుకుంటాడు కదా పరమాత్మ. అప్పుడు వీడు బలవంతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తాడు. ఎవరు? అర్జునుడు వెనక్కి తీసుకొచ్చేస్తాడు. ఆ రోజు మటుకు సరిగ్గా అన్ని గత స్మృతులు జ్ఞాపకం వచ్చే ఆ రోజు ఎంత ప్రోత్సాహం చేసినా, గాలి ఎంత కొట్టినా కృష్ణుడు అర్జునుడికి ఎంత గాలి కొట్టినా ఆ రోజు యుద్ధం చేయలేకపోయాడు. మరుసటి రోజు బాణా చేశాడు. ఆ పదో రోజుని సాయంత్రానికి శిఖండ్ని ఎదురుకుండా పెట్టుకుని, శిఖండ్ని ఎదురుకుండా పెట్టుకుని ఆ శిఖండ్ చేత బాణాలు వేస్తూ ఎవరి మీద? భీష్ముడు వేస్తూ అర్జునుడు చివరికి భీష్ముడిని పదో రోజు సాయంత్రం చంపారు. అంటే ఆడి ప్రాణం ఆడి చేతిలో ఉంది. వ్యాసుడు చెప్తాడు, పడమర దిక్కుకి వచ్చేటప్పటికి సూర్యుడు ఎలా పడిపోతాడో ఆ మహావీరుడు యుద్ధ భూమిలో పడిపోయాడు. ఆడి పరశురాముడిని జయించగల భీష్ముడు. వాడి వ్యాసుడు అంటాడు, పడమర దిక్కుకి వచ్చేటప్పటికి సూర్యుడు అస్తమించేటప్పటికే పడమర దిక్కును సూర్యుడు ఎలా పడిపోతాడు. ఆ రోజున భారం పదవ రోజు సాయంత్రానికి భీముడు ఎవరు? భీష్ముడు అలా పడిపోయాడు. అలా ఉత్తరాయణం వచ్చే వరకు మటుకు అలా ప్రాణంతో నిలబెట్టుకున్నాడు. తొమ్మిదవ రోజున భీష్ముడు చాలా విజృంభించేశాడు. ఆ పూర్వ జ్ఞాపకాలు వచ్చి అర్జునుడు చేయలేకపోయాడు. పదవ రోజున మటుకు తీవ్రంగా చేసి పదవ రోజు సాయంత్రానికి వాడిని చంపగా అజని శిఖండి సహాయం కూడా. ఈ శిఖండి బాణాలు వేసేవాడు అర్జునుడు, బాణాలు వేసేవాడు భీష్ముడి మీద. ఈ శిఖండి బాణాలు ఏంటి మనకు? అది బాణాలు విడిచిపెడుతున్నాడు తగలిపె. శిఖండి బాణం లేదు, అర్జునుడి బాణం లేదు, తెలిసిపోయింది. అర్జునుడి బాణం వచ్చి తగిలినప్పుడు శరీరం అంతా మంట వచ్చేసింది. ఎవరికి? భీష్ముడికి. ఇది శిఖండి బాణం, ఇది అర్జునుడి బాణం అని తాతగారికి తెలిసింది. ఎందుకంటే కాలాన్ని మనం ఎందుకే ఎలా విభజించుకోవాలి? మూడు విభాగాల కింద విభజించుకోవాలి. ఇది వదిలేశాను మీకు. ఏది? కర్ణుడి విషయం. అంటే ప్రారంభం ఎలా ఉంటుందో, ఆ ప్రారంభం ఎలా ఉంటుందో, ఈశ్వరుడు ఆయన ఈశ్వరుడి ప్రణాళిక ఎలా ఉంటుందో. జీవుడి ప్రణాళిక వేరు, ఈశ్వరుడి ప్రణాళిక వేరు. అనుకునేది మనం అనుకు, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం, అనుకునేది మన సంకల్పం. భగవాన్ అంటారు, నువ్వు భగవంతుడికి వేరుగా లేవు, పరమాత్మకి వేరుగా లేవు, కానీ వేరుగా ఉన్నానని అనుకోవటం వల్ల నీ రాంగ్ థింకింగ్. ఏంటది రాంగ్? ఓ అరుణాచలేశ్వరుడు డిస్ట్రాయ్ మై రాంగ్ థింకింగ్. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. నా ఆలోచనలో ఉన్న పొరపాటుని దహనం చేయాలి. నా చెల్లించిన నా ఆలోచనలో ఉన్న పొరపాటుని రాంగ్ థింకింగ్ అని దాని ముందు అది దహనం చేయి. మిగతా ముక్కులు కాదు చూసుకోవడం దొమ్మర విద్యులు అయిన తర్వాత చూద్దాం. డిస్ట్రాయ్ యువర్ రాంగ్ థింకింగ్. నన్ను వంకరగా ఆలోచించకుండా సరళంగా ఆలోచించే శక్తి నాకు ఇయ్యారు అని చెల్లిస్తాడు. ప్రాపర్ అండర్స్టాండింగ్, రైట్ అండర్స్టాండింగ్. ఈ ప్రారంభం గురించి పురాణాల్లో చాలా వివరంగా చెప్తారు. ఇప్పుడు ఆ శక్తి ఆయుధం గురించి చెప్తాను. భగవాన్ దీన్ని పట్టించుకోలేదు. ఇది ప్రారంభం దేహానికి, ప్రారంభం దేహానికి. నీకు దేహమనే తలంపు, దేహం లేననే తలంపు ఉన్నప్పుడు నీకు ప్రారంభం కానీ గాఢనిద్రలో నీకు ప్రారంభం ఉందా అని అడిగారు. ఇది ఫైనల్ భగవాన్ టీచింగ్. ఇది ఫైనల్, ఇట్ ఇస్ అల్టిమేట్. ఇది సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. ఇది మీరు అర్థం చేసుకుంటే మానవ మీద వెళ్ళిపోవచ్చు మోక్షానికి. దేహము లేననే తలంపు ఉంటే నీకు ప్రారంభం కానీ దేహము లేననే తలంపు నీకు లేనప్పుడు ప్రారంభం ఎక్కడ ఉంది? నీ మనస్సు బాహ్యముఖానికి వచ్చినప్పుడు దేహం లేనే తలంపు వస్తుంది. నీ మనసు అంతర్ముఖానికి వెళ్ళినప్పుడు దేహము లేనే తలంపు ఎక్కడైనా ఉందా నీకు? గాఢ నిద్రలో నువ్వు నిద్రపోతా అంటే దేహము లేనే తలంపు నీకు ఎక్కడైనా ఉందా? లేదు. నీ మనస్సు బాహ్యమార్గానికి వచ్చినప్పుడే ఆ దేహము లేనే తలంపు నీకు వచ్చినప్పుడు నేను ప్రారంభం అనిపిస్తున్నానని అనిపిస్తుంది. కానీ లేకపోతే నీకు ప్రారంభం అనిపిస్తున్నానని అసలు ఏమీ అనిపించదే అనిపించదు. ఆచార్యులు వారు అంటారు, బండిద్దికి మెళ్ళో దండ కడితే, దున్నపోతుకి మెళ్ళో నీ మెళ్ళో దండ వేయండి దున్నపోతుకి, అది ఎప్పుడో ఊడిపోతుంది. ఆ దున్నపోతుకి అటు ఇటు తిరిగేటప్పుడు ఎప్పుడో మెళ్ళో దండు ఊడిపోతున్నది. ఆ మెళ్ళో దండంలో దున్నపోతుకి పట్టించుకోదు, ఆ దండ మెళ్ళలోంచి కింద పడిపోయినా పట్టించుకోదు. అలాగే ఆత్మానుభవం పొందిన వాడికి, ఆత్మస్థితి పొందిన వాడికి, ఆ చైతన్య స్థాయి అందిన వాడికి దేహం ఉంటే ఎలా, దేహం లేకపోతే ఎలా? నెల్ల వేసిన దండ ఉంటే ఏంటి, దున్నపోతుకి ఉండకపోతే ఏమిటి? ఈ దేహభావన, దేహమైన తలంపు నీకు ఎప్పుడు వస్తుంది? మనస్సు బాహ్యముఖమైన వచ్చింది, అంతర్ముఖమైనప్పుడు ఇది రాదు. ఆ దేహమునే తలంపు వచ్చేప్పుడు నీకు ప్రారంభం, నీకు దేహమునే తలంపు వచ్చేప్పుడు నీకు ప్రారంభం వస్తుంది. అసలు భగవాన్ చెప్పిన మెయిన్ టీచింగ్ ఏంటంటే, మాకు ఫలానా కారణం వల్ల ఈ దుఃఖం వస్తుంది, ఫలానా కారణం వల్ల మాకు దుఃఖం వస్తుంది, ఫలానా కారణం వల్ల దుఃఖం వస్తుందని మీరు చెప్పుకుంటారు, అది నూటికి నూనిపళ్ళు అబద్ధం అని చెప్పారు భగవాన్. మీరు అనుకునే ఎన్ని అబద్ధాలు, నిజం తెలిసే వరకు నిజం కానిదని అబద్ధాలని అనుకుంటూనే ఉంటారు. ఏం చేస్తాం మనకి? ఆ నిజం తెలిసే వరకు నిజం కానిదని నిజం అనుకుంటూనే ఉంటాం. అంచేత నువ్వు నీ దుఃఖ కారణం అసలు బయట లేనే లేదు. నీకు వచ్చిన కష్టమే జ్ఞానికి వచ్చిందనుకో, వాడికి ఎందుకేం అనిపించలేదు? బయట కారణం నిజమైతే అంటే దుఃఖ కారణం బయట లేదు, నీ వ్యక్తి భావన రూపంలో ఉంది, లోపల అహంభావన రూపంలో ఉంది. బయట సంఘటనకి దుఃఖానికి ఏమి సంబంధం లేదు. బయట సంఘటనకి దుఃఖం, నీ అహంభావన కనుక పోతే వ్యక్తి భావన, పరమాత్మ కంటే నేను భిన్నంగా ఉన్నాను, పరమాత్మ కంటే వేరుగా ఉన్నాను, సెపరేట్నెస్ పోతే నీకు దుఃఖమేలా? నీకు అది దుఃఖం కనిపించదు. అసలు సూర్యుడు ఏ విధంగా అయితే చీకటిని చూడలేడు, జ్ఞాని అదే విధంగా దుఃఖాన్ని కూడా చూడలేడు, అశాంతిని చూడలేడు. నీకు పుట్టినరోజురా భగవాన్ ఏమన్నారంటే, నీకు అందరికీ పుట్టినరోజురా. పుట్టినరోజు అంటే శవం పుట్టినరోజు, శరీరం పుట్టినరోజు పుట్టినరోజు అంటారు. శరీరం పుడితే ఏమొస్తాను? నీకు సంసారం వస్తాను. సంసారం సరదాగా ఉందా? శరీరం అంటే శరీరం పుట్టేది, శరీరం పుట్టాక సంసారం వస్తుందా, శరీరం పుట్టకముందే సంసారం వస్తుందా? అంటే నీకు సంసారానికి కేంద్రం దేహమే. సంసారానికి కారణం అయ్యో ఈ మాయలో పడ్డాం, ఈ అజ్ఞానంలో పడ్డాం, ఈ దుఃఖ సముద్రంలో పడ్డాం, ఈ శరీరం వల్ల సంసారం వస్తుంది, సంసారం వల్ల అరిష్టాలు వస్తున్నాయి, ఈ చావులు వస్తున్నాయి, పుట్టుకలు వస్తున్నాయి, కనీసం పుట్టినరోజునైనా అయ్యో ఇలా మాయలో పడ్డామంటే విచారణ చేయకుండా ఇలా ఈ అజ్ఞానంలో పడిపోయాం, ఈ లోకంలో ఈ మిథ్యా లోకంలో ఇలా పడిపోయాం, నిజం నిజంగా ఇది నిజం కాదు, నిజంలా కనిపించే ఈ లోకంలో ఇక్కడ పడిపోయాం, అజ్ఞానంలో పడిపోయాం, ఈ సంసారంలో పడిపోయామని దుఃఖపడటం మానేసి విచారణ చేయటం మానేసి మీకు రోజు పరమాణాలా, పుట్టినరోజు నెలలు దండలా, డిన్నర్లా, పాయసాలా, లంచ్లా, మరి దేవుడు చచ్చిపోతే ఏడుపులా, పుట్టినరోజున మీరు ఏమైనా విచారణ చెయ్యాలి. ఈ దేహం వచ్చేటప్పుడు దేహం వచ్చిన మనం మనకు సంసారం వచ్చింది, ఈ మాయలో పడ్డాం మనం, మరి ఈ మాయను జయించడం కష్టమని కనీసం పుట్టినరోజున మీరు విచారణ చేయటం మానేసి ఇందులోంచి మాయలోంచి ఎలా బయటకు రావాలని ఆలోచన కూడా లేకుండా ఇంకా పాయసాలు వేసి పాయసాలు వేసి సినిమాలకు వెళ్తాం, లేదా అక్కడ తిరగటం, రోడ్ల మీద తిరగటం, పాయసాలు తింటానా, దాని విచారణ ఉందా అసలు? మెడ మీద తలకాయ ఉందా? కనీసం 360 రోజులు విచారణ చేయకపోయినా పుట్టినరోజునైనా విచారణ చేయాలి కదా. ఈ దేహం ఈ మాయలోకి వచ్చింది, ఈ దేహం ఈ దేహబంధం వచ్చింది మనకి, అంటే భగవాన్ ఏం చెప్పారంటే మీకు ఆ దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి. ఆరోగ్యకరం సాధన అంటే మెయిన్ అది, శవబుద్ధి తగ్గించుకోవాలి, మీరు అందులోంచి బయటపడటానికి సాధన చేయాలి. ఈ లోపల మిమ్మల్ని లోకంలో కొంతమంది తిడతా ఉంటారు, లోకం అంటే కుక్కతోక లాంటిది, కుక్కతోక వంకర ఎవడ చీలేడు. ఈ లోపల మిమ్మల్ని కొంతమంది తిడతా ఉంటారు, కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది సన్మానాలు చేస్తూ ఉంటారు, కొంతమంది అవమానాలు చేస్తూ ఉంటారు, పదవులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఐశ్వర్యం వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది. ఇక ఎక్కడా మీరు చెక్కవద్దు, ఇక ఎక్కడా మీరు పట్టుబడవద్దు, ఈ గొడవలు లోకం యొక్క గొడవల్లో మీరు బంధింపబడవద్దు. మీరు వచ్చిన పని చూసుకోండి, మీరు వచ్చిన పని చూసుకోండి. వాడు నన్ను కొట్టాడు, వీడు నన్ను తిట్టాడు, వాడు నాకు సన్మానం చేశాడు, వీడు నాకు అవమానం చేశాడు, ఇటువంటి గొడవల్లోకి మీరు వెళ్లకుండా మీరు ఆ దేహ శవబుద్ధి పోగొట్టుకుని ఆత్మబుద్ధి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మబుద్ధి మీకు కలిగే వరకు, ఆత్మజ్ఞానం మిమ్మల్ని కలిగే వరకు మీకు దేహంలోంచి ప్రాణవాయువు బయటికి వెళితే ఆ బయటికి వెళ్ళినప్పుడు నీ అంతస్తు జ్ఞాపకం వస్తుందా, నీ అధికారం జ్ఞాపకం వస్తుందా, నీ ఆస్తి జ్ఞాపకం వస్తుందా, ఎవడో రక్షించదేంటి నిన్ను? దేహంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోతాంటే, దేహంలో ఉన్న ప్రాణవాయువు బయటికి వెళతాంటే, అందరూ చూస్తాంటే దేహం శవం అయిపోతాంటే, నువ్వు చదువుకున్న చదువు కానీ, నీకున్న ఆస్తి కానీ, నీ మనవలు కానీ, నీకున్న పీహెచ్డీలు కానీ, నీకున్న చదువులు కానీ, నీకున్న అధికారాలు కానీ, నీ అంతస్తులు కానీ, నీ నేల కానీ ఒకడు రక్షించలేకపోతున్నాడే ఆ జీవుడు బయటికి వెళ్ళేటప్పుడు. ఆ జీవుడిని పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఎందుకు నీ కాలాన్ని వృధా చేసుకుంటున్నావు? నీకు అధికారాలు చేశావు, డబ్బు సంపాదించావు, నేల కట్టావు, స్నేహితులు ఉన్నారు, ఇందులో ఒకడైనా నీ ప్రాణం పోయినప్పుడు ఒకడే నీ సహాయానికి రక్షణకు వస్తున్నాడా అంట? నీ భర్త వస్తాడా నిన్ను రక్షించడానికి? ప్రాణం నీ శరీరం శవ్వయ్యేటప్పుడు నిన్ను రక్షించడానికి నీ భర్త వస్తాడా? లేకపోతే నువ్వు సంపాదించిన నీ ఆస్తి వస్తుందా? లేకపోతే ఈ లోకంలో నువ్వు సంపాదించిన గౌరవం వస్తుందా? ఏది వస్తుంది కూడా? ఎవరు నిన్ను రక్షించలేరు ఎప్పుడు ప్రాణ శరీరాన్ని మీ ప్రాణం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు. ఎవరో ఒకడున్నాడు మీకు చెప్పండి రక్షించేవాడు. నువ్వు 1000 సంపాదించావు, ఎవడా 1000 నిన్ను కాపాడుతుందా? నిన్ను తరించుకోవడానికి నువ్వు నీ కాలాన్ని ఉపయోగించుకో, నిన్ను బాగు చేసుకోవడానికి నీ కాలాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీరు ప్రారంభం అనేది దేహానికి, ప్రారంభం అనేది నీకు దేహబుద్ధి పోయిందనుకో ప్రారంభం నిన్ను ముట్టుకోదు, ఏం చేయలేదనుక, ఆ ప్రారంభిని దుఃఖ కారణం కూడా కాదు. ఏం చేద్దంటే ఆ దుఃఖపడేవాడు జ్ఞానం ఏం చేస్తాడంటే ఆ లోపల దుఃఖపడేవాడిని చంపేస్తాడు, పేద కత్తి పుచ్చుకుని పొడిచేస్తాడు. వైరాగ్యం అనే పెద్ద కత్తి పుచ్చుకుని లోపల ఎవడైతే అశాంతి గురి అవుతున్నాడో, ఎవడైతే దుఃఖం వస్తుందో, ఎవడో దుఃఖపడుతున్నాడో, ఎవడైతే రోజు ఏడుస్తూ కూర్చుంటున్నాడో, జ్ఞానం ఏం చేస్తాడు, వైరాగ్యం అనే కథకం పుచ్చుకుని వాడిని నరికేస్తాడు దుఃఖపడేవాడు. ఇంకా నీకు దుఃఖ కారణాలు ఏమున్నాయి నీకు? ఆ ఏడ్చేవాడిని చంపేస్తాడు జ్ఞాని. ఏది వైరాగ్యం అనే కత్తి పుచ్చుకుని నీకు ప్రారంభం ఏంటి? దేహానికి ప్రారంభం, దేహానికి ప్రారంభం. ఆ ప్రారంభం ఎంత అబద్ధం, ఇవి అనుభవించే దేహం కూడా అంతే అబద్ధం. కానీ పురాణాల్లో ప్రారంభం గురించి, వాటి గురించి చెప్తారు. ఇప్పుడు ఈ శక్తి ఆయుధం గురించి చెప్తున్నారు, ఎక్కడ ఈ కర్ణుడి గురించి చెప్తున్నారు. వాడు తపస్సు చేసి తపస్సు చేసి అది ఈశ్వరుని లీల. ఈశ్వరుని లీల ఎలా ఉంటుందో మనం చెప్పలేము. జరిగేది ఈశ్వర సంకల్పం అనుకునేది మనం 90 అనుకుంటాం, అనుకునేది మన సంకల్పం. ఈశ్వర సంకల్పం బలీయమైనది, ఈశ్వర సంకల్పం బలీయమైనది, మనం అతిక్రమించడానికి వీలు లేనిది. వాడు భీష్మపర్వం వెళ్ళిపోయింది, ద్రోణపర్వంలో ఈ ఘటోద్గజుడు అంటే భీముడు కుమారుడు ఘటోద్గజుడు కర్ణుడి చోట యుద్ధం చేస్తున్నాడు, కర్ణుడు కూడా వాడు చోట యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తా అంటే వాడు గొప్ప వీరుడే, ఎవడు ఘటోద్గజుడు, కర్ణుడు కూడా గొప్ప వీరుడే, కర్ణుడు కూడా గొప్ప వీరుడే. ఆ యుద్ధం ఎంత తీవ్రంగా ఉందంటే అర్జునుడి చేతిలో కాదు వీడి చేతిలోనే మనం చచ్చిపోయేలా ఉన్నాం అనుకున్నాడు కర్ణుడు. ఎవడి చేతిలోనే? ఈ ఘటోద్గజుడి చేతిలోనే చనిపోయి ఉన్నాం, చనిపోయేలా ఉన్నాం. ఇక్కడ మనం బతుకుంటే కదా అర్జునుడితో యుద్ధం చేయడం, ఇక్కడే చచ్చిపోతే ఇంకా అర్జునుడితో యుద్ధం ఏం చేస్తాం అని ఆడేం చేశాడు? కష్టపడి 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 సంపాదించుకుని శక్తి ఆయుధం ఆడ మీద ఇచ్చిపెట్టేశాడు. ఎవడి మీద? ఘటోద్గజుడి మీద ఇచ్చిపెట్టేశాడు. ఘటోద్గజుడు చచ్చిపోయాడు. ఎవడు చచ్చిపోయాడు? ఘటోద్గజుడు. ఇది అర్జునుడి కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి, ధర్మరాజు కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి, భీముడికి కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి. ఘటోద్గజుడు మహావీరుడు యుద్ధంలో చనిపోయాడని, అంటే యుద్ధ భూమిలోకి వెళ్ళినాడు మళ్ళీ ఇంటికి వస్తాడని చెప్పలేము. యుద్ధ భూమిలోకి మనం వెళుతున్నాం అనుకోండి, ఇంటికి తిరిగి వస్తాం లేదు, చట్టనీటి లేదు, రావచ్చు. యుద్ధ భూములు బ్యాటిల్ ఫీల్డ్లో చచ్చిపోవచ్చు. ఎవడికి పెద్ద వీరుడికి కూడా గ్యారంటీ లేదు ఇంటికి వస్తాడని చెప్పలేం బ్యాటిల్ ఫీల్డ్లో. కొంతమంది కృష్ణుని ఆక్షేపిస్తారు, యుద్ధం గురించి చెప్పాడంటే యుద్ధం చేయమని చెప్పాడంటే అది చెంగర్తనం వాళ్ళు. ఇప్పుడు మన దేశాన్ని ఏ దేశానికైనా, ఏ దేశానికైనా రక్షించే సైన్యం ఉంటుంది, ఏ దేశానికైనా రక్షించే సైన్యం ఉంటుంది. మనం ఏం యుద్ధాలు చేస్తాం? పప్పు చారు వేసుకుని తిని మనం యుద్ధాలు ఏంటండి? పప్పు చారు మజ్జిగ అన్నాం మనం యుద్ధాలు చేస్తాం. పిల్లిని చూస్తే పారిపోతున్నాం మనం. మనకి పులి అక్కర్లేదు, పిల్లి ఎక్కడ కనిపిస్తే మనం పారిపోతాం. మనం యుద్ధాలు ఏం చేస్తాం? అంచనా మన దేశం ఏం చేసినాడు? యుద్ధం చేసే సైనికులను పెట్టింది, యుద్ధం చేసే సైనికులను పెట్టి ఏం చేస్తారు? మనం యుద్ధం చేయడం వాళ్ళు పోరాడతారు మన తరపున. ఇప్పుడు యుద్ధం అవసరం అవసరం లేదా? పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు యుద్ధాలు అప్పుడు వస్తున్నాయి కదా యుద్ధాలు. అప్పుడు అన్నమాట ఏంటి? అప్పుడు అర్జునుడు యుద్ధం చేయకపోతే, భీముడు యుద్ధం చేయకపోతే అప్పుడు దేశాన్ని ఎవడు రక్షిస్తాడు అసలు? మనల్ని అందరినీ మన పని ఏదో మనం చేసుకోమన్నాడు కృష్ణుడు. అంటే అర్జునుడు సోల్జర్, వాడు భారతదేశంలో పుట్టిన గొప్ప వీరుల్లో వాడకూడదు. అంటే వాడు ప్రారంభాన్ని బట్టి వాడు యుద్ధం చేయాలి. మనలే కూర్చుంటే ఎలాగాడు? అయితే యుద్ధం చేయమన్నాడు, యుద్ధం చేయమన్నాడంటే హింసాప్రియుడేం కాదు కృష్ణుడు, హింసాప్రియుడు కాదు. అంటే అక్కడ అవసరమైనప్పుడు చెయ్యాలి. ఇప్పుడు చేతి కురిపేసింది, కురిపేస్తే కురుపును కోసేస్తాం మనం. ఆ కురిపి మీద కోపం శరీరం ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఆ చెక్కటి కోసేస్తాం. అలాగే సమాజం ఆరోగ్యంగా ఉండాలి, కొంతమందిని బయటికి పంపించేయాలి, అది కృష్ణుడి యొక్క ప్రాణం. అంటే సమాజం శాంతిగా ఉండాలంటే కొంతమందిని బయటికి పంపించేయాలి. కృష్ణుడి యుద్ధాల గురించి చెప్పడం ఏంటి? అప్పుడు యుద్ధాల మాట ఇప్పుడు మటుకు యుద్ధాలు ఆగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి కదా. యుద్ధాలు జరగటాలని చెప్పుడు చైనాని తట్టుకోవడానికి కదా మూడు నాయుధాలు మనం సంపాదించుకుంటున్నాం, అమెరికాతో వడంబడుకులు పెట్టుకున్నాం. అప్పుడు వీళ్ళు అది ఘటోత్కజుడు గారు చనిపోయినప్పుడు, జాగ్రత్తగా వినండి, ఘటోత్కజుడు చనిపోయినప్పుడు పాండవులు అందరి కళ్ళం నీళ్లు పెట్టుకుంటారు, ఒక మహావీరుడు చనిపోయాడని, చక్కనీటి లేదు ఇంటికి వస్తాడని, ఎంత వీరుడని అంటే యుద్ధం అంటేనే క్రూరకర్మ అది, కానీ తప్పదు. అప్పుడు కృష్ణుడు నవ్వుకుంటాడు, వాళ్ళ కళ్ళం నీళ్లు పెట్టుకుంటాడు, వీడు నవ్వుకోవడం ఏంటి, అర్జునుడు అన్నాడు ఇదేం పడతావయ్యా, మేము అందరం బాధపడతాంటే నువ్వు నవ్వుతున్నావేంట అన్నాడు. దేని మేము అందరం దుఃఖపడతాంటే కఠోరుడు చనిపోయాడమే, నువ్వు అలా స్మైలింగ్ ఫేస్ చూడన్నావంటే అండి, అందరూ ఏడుస్తాంటే నవ్వుతాంటే ఎలా ఉంటుంది, ఆడు నవ్వు ముఖం పెట్టి ఆడు కూర్చున్నాడు ఇదేం పడతావయ్యా అని కృష్ణుని అడిగాడు. అంటే దైవ లీల అది, దైవం జయించడానికి. కర్ణుడేమనుకున్నాడంటే అర్జునుడు చంపడానికి ఆ శక్తి ఆయుధం సంపాదించాడు, అదేమో వాడు ఆడు తిరిగితే ఆడు ప్రయత్నం అది, కానీ ఈశ్వరు నిర్ణయం ఎలా ఉందంటే ఆ శక్తి ఆయుధాన్ని ఘటోత్కజ మీద ఉపయోగించవలసి వచ్చింది తప్పన పరిస్థితుల్లో, అది దైవం. అదేంటది దేవుడు ఏంటి అది, అప్పుడు నువ్వు అనుకున్న దేవేంటి, అది దైవం. దేవుడు అంటే ఇప్పుడు అర్జునానికి అర్థమవుతుంది అదే దేవుడు అంటాడు, అది దైవమయ్యా, అది దేవుడు అంటే ఇప్పుడు నీకు తెలుస్తుందా, అదే దేవుడు అంటాడు. అది వెంకటేశ్వర సుప్రభాతంలో మొదట వాల్మీకి రచించిన శ్లోకం పెడతారు, ఓ రామ నిద్రలోంచి బయటికి రానువు, నిద్రలోంచి మేల్కోనువు, దేనికోసం, మంచి విషయాలు వినటానికి, మంచి విషయాలు మాట్లాడటానికి, మంచి పనులు వచ్చాయి తనకి, మనం ఆన్లైన్లో తగలబెట్టడానికి నిద్రలోంచి మెలుకులోకి వస్తున్నాం, ఎవరైనా కొంపలు అంటించడం, మనము నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాం, నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాం, సాధన చేసుకోవడానికి మంచి పనులు చేయడానికి రావటం లేదు, ఎవడెవరు కొంపలు తగలబెట్టడానికి వస్తున్నాం. ఓ రామాను నిద్రలోంచి వెలుకు, మంచి విషయాలు వినటానికి, మంచి పనులు చేయటానికి, మంచి పనులు చేయటానికి, సాధన చేసుకోవడానికి, సత్కర్మ చేయటానికి రామా నిద్రలోంచి బయటికి రా, మనం వస్తున్నాం నిద్రలోంచి బయటికి రావడానికి, సాపాటు కోసం వస్తున్నాం. అది శాస్త్రంలో చెప్తారు, నీకు చెవులు ఉన్నాయి మంచి విషయాలు శ్రవణం చేయకపోతే చెవులు ఏం చేసుకుంటావు, నీకు చెవులు ఉన్నాయి కదా మంచి విషయాలని శ్రవణం చేయ, మనం శ్రవణం చెయ్యాలి, శ్రవణం చేయగా చేయగా కొన్నైనా మనం అంటుకుంటాయి, మనం అన్నీ కాకపోయినా కొన్నైనా అంటుకుంటాయి, తర్వాత మంచి విషయాలు శ్రవణం చేయటం వల్ల వివేకం పెరుగుతుంది, మంచి విషయాలు శ్రవణం చేయటం వల్ల బుద్ధిబలం పెరుగుతుంది, తర్వాత రైట్ డైరెక్షన్ ఉంటాం, ఎక్కడ ఎలాగుంటాం, మన ముఖ్యమంత్రి ఎలా చనిపోయాడు, వాడు పైలట్ రైట్ డైరెక్షన్ వదిలేశాడు, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళాడు, గాలి ఎక్కువగా ఉంటాం, అక్కడ కిందాడు ఆ కొండను చూసుకోలేకపోయాడు, ఆడు అనుకున్న ఎత్తి కంటే కిందకు వచ్చాడు, కింద కొండ చూసుకోలేకపోయాడు, చూసుకోలేక కొండను కొట్టేశాడు. రాజశేఖర రెడ్డికి వాడు సాగసమే, వాడు సాగసమే ప్లస్ పాయింట్, వాడు సాగసమే మైనస్ పాయింట్, ఇది బాగా అర్థం చేసుకోండి. వాడికి ధైర్యం ఉన్న మనిషికి, వాడి ధైర్యమే ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతోంది, ఎలక్షన్ అది నగ్గడానికి వాడి ధైర్యమే ఆయన చంపేసింది. ఎలా చంపేసిందంటే ఆ రోజు అసలు వాతావరణం బాగాపోయినా వెళ్ళిపోతా ఉన్నాడు, అంటే కొంచెం సాహసం ఉంది మనిషి దగ్గర, చివరికి వాడు సాహసం వల్ల ఎలక్షన్ ఎగ్గాడు, వాడు సాహసం వల్ల చచ్చిపోయాడు, అదే వాడికి మైనస్ పాయింట్, వాడే వాడు ప్లస్ పాయింట్, వాడు అవుట్ ఇస్ పోకెళ్ళాడు. అలా ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు ఒకసారి ముఖం మీద, అదే ప్లస్ పాయింట్ అది, అదే మైనస్ పాయింట్. నీ పార్టీ వేరు, వాడు మొత్తం మీద అనే వస్తూ ఉంటారు ఒకసారి అసెంబ్లీ అన్నారు చంద్రబాబు నాయుడు. నీ పార్టీ వేరు, నా పార్టీ వేరు, పార్టీలు కూడా వదిలేదు. నువ్వు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, నువ్వు చేసిన ఒక మంచి పని చూపించి నేను సంతోషిస్తాను. డౌట్స్ పోతాను. పిల్లలేమో రోడ్ల మీద తిప్పుతావా? హై స్కూల్ పిల్లల్ని మంచి పని చేసి చెప్పి నేను సంతోషిస్తాను, అలా అలా అనేస్తాడు. ఏదో డౌట్స్ పోతాను. నన్ను ఏదో లంచగొండి అంటున్నావు, నువ్వు నేను డబ్బులు తినేస్తున్నాను అంటున్నావు, నన్ను ఏమో లంచగొండి అంటున్నావు నువ్వు. సరే బాగుంది, నేను నీ అంటే నేను పుట్టినప్పుడు నేను నీ అంత భేదవాణి కాదు. మా తండ్రి గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, నువ్వు ఎవరు నీ తండ్రికి నువ్వు పుట్టావు. నీ తండ్రి నీకు ఎంత పంచిపెట్టాడు? 2 ఎకరాలు పంచిపెట్టాడు. ఇప్పుడు నీకు 2000 కోట్లు ఎలా సంపాదించావు నువ్వు? నన్ను తినేస్తున్నాడు, నీ మాట ఏంటి? అవుట్స్ పోతాను. నువ్వు 2 ఎకరాలు వాడు, 2000 కోట్లు సంపాదించావు, ఎలా సంపాదించావు? 2 ఎకరాలు పంచిపెట్టాడు నీ తండ్రి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే తండ్రికి నేను పుట్టాను. నీ అంత భేదవాడు కాదు నేను. అలా అనేస్తాడు, అవుట్స్ పక్కన. అదే వాడికి బలం, అదే వాడికి మైనస్ పాయింట్, అదే వాడికి ప్లస్ పాయింట్. ఈ రాజకీయాలు అంటే ఎందుకు చెప్తున్నారండి? అన్నీ వాళ్ళు ఆ పైకి తల్లి తండ్రి వాళ్ళ తమ్ముడు ఆయన అందరూ కాశీ వచ్చిన ఆయన కలుసుకున్నారు. ఆ పైలట్ తండ్రి ఎలాగైందంటే, మా అబ్బాయి రోజు సెలవు, అసలు ఆ డ్యూటీకి వెళ్ళక్కర్లేదు, ఆ ముఖ్యమంత్రి గారు రమ్మన్నారని వెళ్ళాడు. అవన్నీ అబద్ధాలు. అయ్యా ముఖ్యమంత్రి గారు ఆడి చచ్చిపోయాడు కదా, ముఖ్యమంత్రి చచ్చిపోయాడు కదా, ఇవన్నీ అబద్ధాలు. నీకు అర్థమవుతుందా? విధి బలీయమైనది, విధి బలీ, విధి బలీయమైనది, విధి బలీయమైనది. దాన్ని ఎవరో జయించలేరు. ఒక కాలం అటువంటిది, ఒక కాలం ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, ఆ కాలం ఏమైనా ఛాంపియన్స్. మీ అబ్బాయిని ఒక కాలం పైలట్ చేసింది, 40 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాడు. మళ్ళీ ఆ కాలమే మీ అబ్బాయిని ఛాంపియన్స్. మనం ఒక కాలంలో పుడతాం, ఒక కాలంలో చచ్చిపోతాం. నీకు అర్థమవుతుందా? ఒక కాలంలో ఆరోగ్యంగా ఉంటాం, ఇంకో కాలంలో అనారోగ్యంగా ఉంటాం. ఏ కాలం అయితే మనల్ని సృష్టిలోకి తీసుకొచ్చిందో ఆ కాలమే మళ్ళీ తీసుకుపోతుంది. అర్జున, కాలం అంటే ఎవరనుకుంటున్నాను? ఇది కాలం రూపడుకున్నాను. కాలం అంటే ఎవరనుకుంటున్నావు అర్జున? నేను కాల రూపంలో ఉన్నాను. అంటే మీరు దుఃఖం, మీరు వ్యక్తి భావం విడిచిపెట్టుకుంటే, మీరు కూర్చున్న వాళ్ళు లేవకుండా, ప్రాణాయామంతో సంబంధం లేకుండా, యోగాభ్యాసాలతో సంబంధం లేకుండా, గమ్మడి విద్యలతో సంబంధం లేకుండా, మీరు ఇప్పుడే ఇక్కడే బ్రాహ్మణ స్థితిని పొందుతారు. ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్, కరెక్ట్ అండర్స్టాండింగ్. మీరు ఎవరో చెడ్డ చేస్తున్నారు మీరు చేయొద్దు. ఎవరు అసలు అనుకరణ వద్దు. అనుకరణ ఎవరికి ఉంటుందంటే, ఎవరికైతే ఆత్మవిశ్వాసం లేదో, ఎవరికైతే సొంత బలం లేదో, వాళ్ళు అలా చేస్తున్నారో మనం చేద్దాం అనుకుంటాం. తర్వాత ఇంకోటి, మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, నీకు ఆత్మవిశ్వాసం లేదనుకోండి, కంగారు పడిపోతారు. అంటే ఎవరు విమర్శిస్తున్నారని మీరు కంగారు పడిపోతారు. మీరు సాధించేది ఏమిటి? ఆత్మవిశ్వాసం లేకపోతే మన జీవితంలో మోక్షం మాట్లాడలేండి. ఈ లోకంలో కూడా ఏది సాధించగలం? ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి మనం. అది చాలా ముఖ్యం. అన్నిటికంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. అంటే మీకు మీరు ధైర్యం అవలంబించి, మీరు మాటలో చేతలో దేహాన్ని మనం ఆరోగ్యకాలను తగ్గించుకుంటూ, వ్యక్తి సాధన అంటే ఏమిలేదు. అది దేవుడి కంటే నేను భిన్నంగా ఉన్నాన, వేరు భావన, సెపరేట్నెస్. వ్యక్తి భావన తగ్గించుకుంటూ రావాలి. వ్యక్తి భావం ఉన్నవాడికి అహం భావం ఉంటుంది, కానీ వ్యక్తి భావం లేని వాడికి అహం భావన ఉండదు. ఇందుకే భగవాన్ టీచింగ్ ఏంటి? నీకు నీ దుఃఖం బయట కారణాలు, ఏదో ఆ కారణం వల్ల నాకు దుఃఖం వచ్చిందని మాట అన్నీ అబద్ధాలు. అలా నీ దుఃఖానికి కారణం బయట ఏమీ లేదు. దుఃఖానికి కారణం నీ అహంభావం రూపంలో ఉంది. దాంట్లో నుంచి విడుదల పొందు. బ్రహ్మం అక్కడే ఉంది. నువ్వు శాంతిగా ఉన్నావు, నువ్వు అశాంతి కాకుండా నువ్వు శాంతిగా ఉన్నావనుకో, సుఖంగా ఉన్నావనుకో, లోపల ఆత్మనికి దగ్గరలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇంటికాడి చూస్తావు నేను చెప్పిన మాటలు మీరు నమ్మద్దు, ఇది ప్రాక్టికల్ థియరీ కాదు. మీరు ఇంటికాడ ఎప్పుడైనా సుఖంగా ఉన్నారనుకోండి, శాంతిగా ఉన్నారనుకోండి, మీ లోపల వస్తువు మీకు సన్నిహితంగా ఆ పరమాత్మ మీకు సన్నిహితం. ఎప్పుడైనా దుఃఖంగా ఉన్నారనుకోండి, అశాంతిగా ఉన్నారనుకోండి, ఆ లోపల పరమాత్మకి ఎక్కడున్నాడో మనం ఆయన తెలుసుకోలేము, వాడిని గ్రహించలేము. ఉన్నవాడు ఉన్నాడు ఉన్నాడు లేడనుకునే ఒక అలా ఉన్నా అని మనం గ్రహించలేము అనుకుంటాం. ఎప్పుడు మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు, మీకు జీవితంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, అది తప్పించుకోండి. మీకు సంతోషాలు వస్తాయో దుఃఖాలు వస్తాయి అని తప్పించుకోండి. తప్పించుకుని మీరు గన్నాన్ని విడిచిపెట్టద్దు. అది మనకి ఎప్పుడో గమ్యం గుర్తులో ఉండాలి. ఇంట్లో మన డ్యూటీ, ఇంట్లో వాళ్ళకి మన డ్యూటీ, చచ్చిపోతే వాళ్ళకి మనకి సంబంధం ఏంటండి? మన ఇంట్లో వాళ్ళు మనం చనిపోయేది వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? వాళ్ళకి మనకి సంబంధం రాదు. ఎవరి ద్వారా అడితే ఏదో ప్రారంభాన్ని బట్టి మన ఇంట్లోకి వచ్చారు, మళ్ళీ అది అవి ఖర్చు అవ్వగానే బయటికి వెళ్ళిపోతారు. ఆ వచ్చిన పని, ఆ దేహం వచ్చిన పని పూర్తయిన వెంటనే భగవంతుడు అరగంట కూడా మనం ఉండనివ్వడం ఈ భూమి మీద. వివేకానంద 12 జూలై 4 తేదీన చనిపోయాడు. ఆయన 1919 సంవత్సరంలో వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళి లాస్ట్ను ప్రాన్స్ వెళ్ళి వచ్చేస్తున్నాడు, ఇండియా వచ్చేస్తున్నాడు. మనం ఇంకెతర దేశాలు రాలేము, ఆరోగ్యం శిథిలం అయిపోతుంది, దేహం యొక్క ఆరోగ్యం శిథిలం అయిపోతుంది అని వారి దగ్గరికి వచ్చి, మీరు మళ్ళీ మా దేశంలో ఎప్పుడు వస్తారని అడిగాడు ఒక ఫ్రాన్స్ వాడు. ఆయన ఏమన్నాడంటే, నీ దేశం రావటం ఏంటి, ఇండియా నా మాతృదేశం, ఇండియాకి వెళ్ళిపోతున్నాను, చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నాను, ఇండియా వెళుతున్నాను, నేను బతకడానికి కాదు చావటానికి వెళుతున్నాను. ది సాయిల్ ఆఫ్ ఇండియా ఇస్ మై హైయెస్ట్ హెవెన్. నేను ఇండియా వెళ్ళిపోతున్నానికి ప్రాన్స్ రాను, ఇండియా ఎందుకు వెళ్ళిపోతున్నానంటే మళ్ళీ తిరిగి ఇక్కడ అమెరికా ప్రాన్స్ రావడానికి, చావటానికి ఇండియా వెళ్ళిపోతున్నాను. వచ్చేశాడు, ఓ సంవత్సరం ఉన్నాడు. అప్పుడు కాశీ జ్ఞాపకం వచ్చిందని, అంటే ఇది కాశీలో అంతకుముందు 2 రోజులు 3 రోజులు వెళ్ళిపోయేవాడు, చావు శరీరానికి చావు దగ్గరికి వస్తుంది, కాశీ నివాసం చేయాలనుకుని ఆ తోటి సన్యాసంతో 10 రోజులు కాశీలో ఉండి వచ్చేస్తానని ఉండడం 45 రోజులు ఉండిపోయాడు. రోజు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి దశ అశ్వమేధ ఘాట్లో స్నానం చేసేవాడు, దశ అశ్వమేధ ఘాట్లో దశ యజ్ఞాలు చేశాడు. అది కాశీలో ఉన్న దశ అశ్వమేధ ఘాట్. మీరు అందరూ అందులో స్నానాలు చేసి ఉంటారు, దశ మీరు అన్ని ఘాట్లో స్నానాలు చేశారు, మీరు కేదార ఘాట్ ఒకటి. ఆ కేదారేశ్వరుడు ముసలివాడాడు, ముసలి దేవుడు ఆయన పట్టుకున్నాను. కాశీలో నేను విశ్వేశ్వర కంటే కేదారేశ్వరుడు ప్రాచీనమైన వాడు, ముసలోడు. ఆ ముసలి దేవుడిని పట్టుకుని ఆ కేదార ఘాట్లో స్నానం ఆ దేవుడు చుట్టూనే తిరగటం. పైగా అక్కడ మేము ఉండే మకాన దగ్గర నడిచి వెళ్ళిపోవచ్చు, మేము ముసలిని పట్టుకున్నాం. వాడు విశ్వేశ్వరుడి కంటే పూర్వవాడు, కాశీ విశ్వేశ్వరుడి కంటే కేదారేశ్వరుడే పూర్వవాడు. వాడు ఆయన చూస్తేనే తెలిసింది ఇది ముసలివాడు అని. మేము ముసలివాడు పట్టుకునే అక్కడ తప్పే విశ్వేశ్వరుడు గారు కలిపి కేదారేశ్వరుడు గారు కూర్చున్నాడు. వీడికి మనకి సరి, మనకి వయసు వచ్చింది, ఆడి వయసు వచ్చినాడు, ఆడికి మనకి జల సరిపోతుంది, ఎక్కువ కేదారేశ్వరుడు గుడి జరిగి కూర్చున్నాడు. ఎందుకంటే ఎందుకు చెప్తాడంటే, ఆ స్వామీజీ గురించి ఎందుకు చెప్తున్నాయంటే, 45 రోజులు అలా కాశీలో ఉండిపోయాడు. ఆ రామకృష్ణ మఠంలో ఉండేవాడు మఠం. ఆ రామకృష్ణ మఠంలో ఒకసారి ఎవడో వచ్చే కాశీ నివాస ఏమన్నాడంటే, కాశీ లేదు లేచదు ఏమండి స్వామీజీ, మిమ్మల్ని మన 10 మంది మంచివాడు అంటున్నారు, 10 మంది మంచివాడు కాదంటున్నారు, 10 మంది గ్రేట్ మ్యాన్ అంటున్నారు, 10 మంది లిటిల్ మ్యాన్ అంటున్నారు, స్మాల్ మ్యాన్ అంటున్నారు, మీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు, ఇందులో ఏది నిజమని స్వామీజీ అడిగారు. స్వామీజీ అంటాడు, ఎందుకయ్యా, బ్రహ్మదేవుడు నా ముఖం మీద రాతలు రాశాడు, నీకు చదవగల శక్తి ఉంటే నా ముఖం మీద రాతలు చదువు, ఈ ప్రశ్నలు వేయకు. బ్రహ్మదేవుడు నా ముఖం మీద రాత ఎలా రాశాడో అలాగే వెళ్ళిపోతుంది నా జీవితం. ఇదో నాకు చావు వచ్చింది ఆయన అయిపోయింది. 12 ఊట్లో చెప్పాడు, 2012 జూలైలో వెళ్ళిపోతున్నాను. ఈ బ్రహ్మదేవుడు రాసం నీకు, నువ్వు మంచివాడో చెడ్డవాడో అడుగుతావేంటి? నాకు బ్రహ్మదేవుడు ముఖం మీద రాసిన రాత ఉంది, నువ్వు చదవగలుగుతుంది చదువు. నేను మంచివాడిని చెడ్డవాడిని నీకు తెలుస్తుంది బ్రహ్మదేవుడు రాతను బట్టి. ఆ రాత అయిపోయిన తర్వాత నా ప్రయాణం ముగిసిపోతుంది. ఆ చదవగలవా నువ్వు? నా ముఖం మీద ఉన్న ముడతల్ని ఆ రాతను నువ్వు చదవగలవా? ఆ చదవగలిగే శక్తి ఉంటే చదువు, లేదా వెళ్ళిపోరు. ఈ బుడబొక్కలు మాట్లాడు. ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ మనం ఇక్కడ ముగించాం. యోగయుక్తులో నిశుద్ధాత్మ, నీచాత్మ, జితేంద్రియ, సర్వభూతాత్మ, భూతాత్మ కురవన్నపి నా లక్ష్యతే. విశుద్ధాత్మ, నీచాత్మ, జితేంద్రియ అంటే ఇక్కడ ఏమవుతున్నాడంటే, అంటే ఒకటి మనోనిగ్రహం, 2 ఇంద్రియ నిగ్రహం. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, నీకు మనోని నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువు, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళు, ఎన్ని నదుల్లో నువ్వు స్నానాలు చెయ్యి, మనోనిగ్రహం కంటే ఇంద్రియ నిగ్రహం కంటే మించిన పని లేదు, అంతకంటే సాధించవలసిన పెద్ద పని నీకు లేదు. ఎన్ని గ్రంథాలు చదువు, మనోనిగ్రహం కంటే ఇంద్రియ నిగ్రహం కంటే దానికంటే మించిన పని లేదు, అంతకంటే నువ్వు సాధించవలసింది సృష్టి ఏమి లేదు. అడో చోట మై సెర్చ్ ఫర్ ట్రూత్ రామకృష్ణ అంటాడు, నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఈజ్ హ్యాపీనెస్. నువ్వు 10 అంతస్తులు న్యాయంగా ఉన్నప్పటికీ నీ మనస్సు మీద నీకు అదుపు లేకపోతే, నీ ఇంద్రియాల మీద నీకు అదుపు లేకపోతే ఏడుస్తూ కూర్చుంటావు, కానీ నీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు తేటాకి ఇంట్లో ఉన్నా, పెంకుటి ఇంట్లో ఉన్నా, నీ మనస్సు నీకు అదుపులో ఉంటే, నీ ఇంద్రియాలు నీకు అదుపులో ఉంటే శాంతిగా ఉంటావు, సుఖంగా ఉంటావు. నువ్వు ఏసీ గది తలకన్న తెక్కా, కాళ్ళకన్న తెక్కా, దోమతర పిలిస్తే పలికే మనుషులు, మొహం కడుక్కోకుండా ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చేవాడు ఒకడు, నీకు అర్థమైతేనే ఎన్ని తెచ్చుకున్నా, నీకు మనోనిగ్రహం లేనప్పుడు, ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు బయట ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా, నీ ఇంటికా ఈ చాకరీ చేసి మనుషులు నువ్వు సుఖపడవు, నీకు శాంతి లేదు, సుఖపడదు. నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఈజ్ హ్యాపీనెస్. బట్ కంట్రోల్ ఈజ్ హ్యాపీనెస్ అంటే నువ్వు తాటాకి ఇంట్లో ఉన్న ఇబ్బంది లేదు, పెంకుటి ఇంట్లో ఉన్న ఇబ్బంది లేదు, నీ మనస్సును అదుపులో పెట్టుకోవాలి. నీ మనస్సునే అదుపులో, నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి. ఆహారం నువ్వు తినే ఆహారం కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆహారం కాడ జాగ్రత్తగా లేకపోతే మనం సాధన చేసినా పనేసు. ఆహారం కాడ జాగ్రత్తగా లేవనుకోండి, మనం సాధన చేసినా అది ఫలించదు. ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి, మాటకాడ జాగ్రత్తగా ఉండాలి, నిద్రకాడ అతి నిద్ర పనికిరాదు, అతి భోజనం పనికిరాదు, అతిగా వ్యవహారం పనికిరాదు. స్నేహాలు ఎక్కువ చేయొద్దు. మీకు అర్థమవుతుందా? స్నేహాలు ఎక్కువ చేయొద్దు. కొంతమంది ఎక్కువ, కొంతమంది మీద ఎక్కువ ఇష్టాలు పెట్టుకోవద్దు, కొంతమంది మీద ఎక్కువ అయిష్టాలు పెట్టుకోవద్దు. ఈ సాధకుడు గణం, సాధకుడు ఉన్నది ఇద్దరు ఉంటే ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద అయిష్టం. ఉన్నది ఒకటే చెయ్యి, ఎవడి మీద ఇష్టం, ఎవడి మీద అయిష్టం అన్నారు భగవాన్. ఏ వండర్ఫుల్ చెవులు అన్న వాళ్ళందరూ వినండి, చెవులు అన్న వాళ్ళందరూ వినండి. ఇద్దరు ఉంటే ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద అయిష్టం. ఉన్నది ఒకటంటే ఒకటే, ఇంక ఇష్టం ఎక్కడుంది, అయిష్టం ఎక్కడుంది? ఎవరిని చూసి ఇష్టపడతావు, ఎవరిని చూసి అవి ఇష్టపడతావు? ఇద్దరు ఉంటే మనం అలాగే చేయొచ్చు. ఉన్నది ఒకటంటే ఒకటే. నీకు నో చూపు లేని మొలన ఉన్నది ఏంటో నీకు వ్యక్తం కావటం కాదు. అహలేఖ చాలా మెచ్చుకుంటున్నారు కొంతమంది. అహలేఖ చెప్పాం కదా, అవి భగవాన్ మాటలు వదిలేసి అహలేఖ ఇష్టపడుతున్నారు. అసలు నాలుగు కంటే కొండగాళ్ళకంటే ఇష్టపడుతున్నారు. అహలేఖ కొంచెం ముగించుకొని ఆఫ్ చేసి కొంత చెప్పాను. ఆడు ఉళ్ళో ఒక లాక్కుంటున్నాడు. ఎవడో గౌతముడు, అదే అహజ శరీరం మీద చెయ్యేస్తున్నాడు. వీడు తాటిపట్టి మీద చెయ్యేసినట్టుంది. ఎవరికి? గౌతముడికి. గౌతముడు చూస్తే మీరు అర్థం చేసుకోవాలంటే అహల్య శరీరం గౌతముడు భార్య, కానీ లోపల అహల్య లేదు. లోపల ఈ దేహము నేనని తలంపున్న అహల్య లేదు. అక్కడ ఉన్నది ఈశ్వరుడు, అక్కడ ఉండేది బ్రహ్మం, కానీ అహల్య శరీరం దేవాలయం అయిపోయిందని దీనికి తెలియక ముట్టుకుంటున్నాడు. అహల్య శరీరం ఎక్కడైతే ఈశ్వర సాక్షాత్కారం అయిందో, ఎక్కడైతే ఈశ్వర దర్శనం అయిందో, అసలు యోగం అంటే ఏంటంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వటం యోగం అని చెప్తారు. అది ఒక పద్ధతి. అది యోగం ఏంటంటే, యోగం అంటే ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ ఉన్నది ఉన్నట్టుగా చూడగలటం యోగం. దట్ ఈజ్ సైన్స్. దట్ ఈజ్ సైన్స్ అంటే ఒక వస్తువుని చూస్తున్నాం అనుకోండి, అది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. ఏది యోగం అంటే సైన్సే. మిమ్మల్ని చూస్తున్నాం అనుకోండి, అలా రాజగోపాలాచారి కాదు చూపు ఉంది, మిమ్మల్ని చూస్తున్నాడు అనుకోండి, మీరు పైకి ఒక మీరు పైకి తెల్లగా ఉండొచ్చు, లోపల నల్లగా ఉండదు. మీరు అందరూ పైకి ఎర్రగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, కానీ లోపల నల్లగా ఉండొచ్చు. చెప్పండి, రాజగోపాలాచారి అయితే మీ శరీరంలో తెలిపి మీ లోపల నలుపు కూడా చూసేస్తున్నాడు. వాడు నక్క, వాడు నక్కవాడు, వాడు వాడు ఒక వస్తువుని కానీ ఒక పదార్థాన్ని కానీ ఒక మనిషిని కానీ అసలు ఉన్న వస్తువు ఉన్నట్టుగా చూడటమే. జ్ఞాని ఈ సృష్టిని కూడా ఉన్నది ఉన్నట్టే చూస్తాడు. అడికి ఇది కల్పితం అని తెలుస్తూ ఉంటుంది. కానీ వాడు కల్పితం అధిష్ట, ఇది కల్పితమే, దీనికి ఆధారంగా ఒక అధిష్టానం వస్తూ ఉంది. ఇక్కడ కూడా అధిష్టానం వస్తువునే చూస్తూ ఉంటాడు. కల్పితంలో కూడా జ్ఞాని అధిష్టానం వస్తువునే చూస్తూ ఉంటాడు. అది జ్ఞానం అంటే ఎవరు? కల్పితంలో కూడా ఆ కల్పితానికి ఆధారంగా అధిష్టాన వస్తువునే చూస్తూ ఉంటాడు. ఇది ఆ దేవాలయ దేహం దేవాలయం అయిపోయింది. ఇది అహల్య దేహం, అక్కడ శరీరం ఇది భార్యే, కానీ లోపల అహల్య లేదు. లోపల అహల్య లేదు అంటే దేహం ఉండగా చచ్చిపోయి మళ్ళీ దేహంలో ఎవరైతే పుడతారో వాడి జ్ఞానం. దేహం ఉండగా చనిపోవాలి, మరి అదే దేహంలో మరి తిరిగి పుట్టారు, వాడికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఈ అతిమానం ముట్టుకుంటాడు. ఎవడో గౌతముడు అప్పుడు ఏం చేసిందంటే, అహల్ ఏం చేసిందంటే, అహల్లా ఎలా చూస్తుంది ఈ ముట్టుకున్నాడు కూడా ఇలా చూసి, ఆ ముట్టుకున్నాడు ఎవడో గౌతముడు ముట్టుకుంటున్నాడు, ఆ గౌతముడు ముట్టుకున్నాడని ఇలా చూసింది. వాడు చూశాడు, ఎవడు చూశాడు, ఎవడు చూశాడు, ఆ గౌతముడు కూడా అహల్య అంక చూస్తుంది, ఆ చూస్తున్నాడు అహల్య కూడా గౌతముడు అంత చూస్తాడు. కథ లేదు ఆవిడకి, ఇంకా ముఖం పక్కకి తిప్పింది. ఇంకా ముఖం పక్కకి తిప్పిన వాడికి ఎవడు కనిపిస్తున్నాడు? గౌతముడు కనిపిస్తున్నాడు. కానీ గౌతముని గౌతముడిగా చూడటం లేదు, బ్రహ్మముగా చూస్తాం. అప్పుడు గౌతముడిని గౌతముడిగా చూడటం లేదు. అహల్య బ్రహ్మమ తెలుసుకున్నవాడు బ్రహ్మమవుతాడు, బ్రహ్మమ తెలుసుకున్నవాడు బ్రహ్మమవుతాడు. బ్రాహ్మీ స్థితిలో పొందినవాడు లోకంగా చూడటం బ్రహ్మంగానే చూస్తాడు. బాహ్యంగా చూస్తే వాడి భర్తే, బాహ్యంగా చూస్తే వీడు ఆ భర్త అనుకున్నవాడు చచ్చిపోయాడు. అక్కడ ఎక్కడ రాముడు పరస్పరిష్ జరిగినప్పటికి ఆ భర్తను వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఇక్కడ దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇలా చూసింది ఎవరంక చూసింది, దీన్ని బాగా వినండి. కొంతసేపు అని చెప్పి సరదా పడుతున్నారు ఆ కథ, అది మళ్ళీ చెంది మర్చిపోయాను నేను ఆ కథ. కానీ ఆ కథ ఏంటంటే, రమణ మహర్షిని వదిలేసి అహల్యని పట్టుకున్నారు భక్తులు. అప్పుడు అహల్య ఏం చేసిందంటే, వీడొంక చూసింది, అది బ్రహ్మం అయిపోయింది. అప్పటికే బ్రహ్మం అయిపోయింది రాముడు పాదస్పర్శ వల్ల. ఈ ఎవడొంక చూస్తుంది అప్పుడు రాముడు కూడా, ఎవడు అహల్యంకి ఈడు కూడా చూస్తున్నాడు. ఎవడు చూస్తున్నాడు? ముట్టుకోవడం మానేశాడు. ఇంకా గౌతముడు ఎవడొంక చూస్తున్నాడు? అహల్యంక చూస్తున్నాడు. ఏంటి అహల్యలో కామం, ఈ అహల్యక కళ్ళల్లో కామం కనపడటం, ఏంటి జ్ఞానం కనిపిస్తుంది? తలదగ్గర భార్య భర్తల దగ్గర కామంతో చూసుకుంటారు కదా వాడు. వీడు ఎవడో అహల్య గౌతముడు గ్రహించేశాడు. ఆడు పెద్దవాడే కదా, ఏదో కంగారు పడి చెప్పించాడు కదా, ఆడు తక్కువవాడు కదా, వాడు ఋషుల్లో ఒకడు కదా. వాడు ఇలా చూస్తాడు ఎవరి కళ్ళల్లోకి, నిర్మలంగా ఉన్నాయి, నిశ్చలంగా ఉన్నాయి. ఇక్కడ గౌతమ మీద కోపం లేదు, ద్వేషం లేదు, కక్ష లేదు. ఆ లోపల నా బ్రహ్మమని పట్టి ఇస్తున్నాయి కళ్ళు. కొంతమందికి ఆ కళ్ళే, జ్ఞానికి కళ్ళే ఆనందం. ఆ కళ్ళే కళ్ళు అంత చూస్తే చాలా ఇంకేం అక్కర్లేదు. మనం మీరు పెద్ద సాధన చేయక్కర్లేదు. మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు భగవాన్ కళ్ళలో ఒక 10 నిమిషాలు చూసుకోండి, మీ పని పూర్తయిపోదు. మీరు రోడ్డు మీద పడి దొరలక్కర్లేదు. మీరు ఎప్పుడైనా ఇంటికారు ఉన్నప్పుడు ప్రశాంతంగా భగవాన్ పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు. ఆ భగవాన్ పటం మీకు బాగా కనిపించేలా పెట్టుకుని ఒక అరగంట అలాగ మీకు ఎంతసేపు టెన్షన్ వద్దు. ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడండి, చూస్తే సరిపోతుంది. పెద్ద సాధన అది, పెద్ద సాధన. వీడు ఆహుల్యంక చూస్తాడు. ఎవరో గౌతముడు. ఏమిటి అక్కడ భేదభావన కనపడటం లేదు? గౌతముడు వేరు, నేను వేరనే భేదబుద్ధి ఆహుల్యో కనపడటం లేదు. పైగా కళల్లో కామం లేదు, జ్ఞానం ఉంది, శాంతి ఉంది. ఆహుల్లో అశాంతి కనపడటం లేదు. నేను నిన్ను శపించాలని నా మీద కోపం కనపడటం లేదు. అలా కళల్లో శాంతి ఉంది, జ్ఞానం ఉట్టిపడుతుంది. అది ఒక విషయం. ఆడి పెద్దవాడే, ఏదో కంగారు పడ్డాడు కదా, కాలు జారినట్టు కంగారు పడతా ఉంటాడు ఆడు. అప్పుడు అంటాడు గౌతముడు, ఇక్కడ గ్రహిస్తాడు సబ్జెక్ట్, కొన్ని లీక్ అయ్యేవాడు గ్రహించడానికి. గౌతముడు ఆయనను తీసుకుంటాడు, అది బ్రహ్మం. ఎవరు బ్రహ్మం? అది బ్రహ్మం కాబట్టి నన్ను కూడా బ్రహ్మం కలిసి వస్తాం. వండర్ఫుల్ టీచర్. ఆ జ్ఞాని నాటకాలకి, జ్ఞాని నాటకాలకి బ్రహ్మం తప్పించింది ద్వితీయం గోచరించదు. అది ద్వితీయం లేదు కదా. అహంకారానికి ద్వితీయం ఉంది, అసత్యానికి ద్వితీయం ఉంది, బ్రహ్మంకి ద్వితీయం లేదు, సత్యానికి ద్వితీయం లేదు. అంతా తానే, అంతా తానే అంటే అప్పుడు అహల్య చూస్తుంటే గౌతముడు కూడా గట్టివాడే. ఆడి పెద్దవాడు ఎప్పుడు కాలు జారాడు కానీ అసలు పెద్దవాడే. అప్పుడు గౌతముడు అంటాడు, ఏంటి అది బ్రహ్మమే, ఏది నన్ను కూడా బ్రహ్మముగా చూస్తామంటే. అంటే బ్రహ్మ స్థితి పొందిన వాడికి బ్రహ్మముడంటే రెండోది ఏ కొనపడింది. ఆ కళ్ళు నిండా బ్రహ్మం, ఆ కళ్ళు నిండా శాంతి, ఆ కళ్ళు నిండా కాంతి, ఆ కళ్ళు నిండా ఆనందం. ఆనందం తొడికిసి వాడుతుంది. అది లౌకికమైనది కాదు, అలౌకికమైంది, భౌతికమైంది కాదు, అభౌతికమైంది. ఒక్కసారి ఆ కళ్ళలోకి చూస్తుంటే మనం కూడా జ్ఞానం బ్రహ్మ స్థితి పొందాలంటే తపన వస్తాడు. ఆ కళ్ళలో నిర్మలత్వం చూస్తాంటే అహం ఏ స్థితి పొందుతుంది, మనం కూడా ఆ స్థితిని పొందుదామనిపిస్తుంది. ఆ కళ్ళు నిండా జ్ఞానం, రెండు కళ్ళు నిండా జ్ఞానమే, రెండు కళ్ళు నిండా శాంతి. కళ్ళు మూసుకుంటే శాంతి, కళ్ళు తెలిస్తే శాంతి. ఇది కృష్ణుడు దుర్యోధనంతో చెప్తాడు. ఎప్పుడు రాయిబారంలో అర్జునుడు మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాడు, నీకేదో ఆయుధాలు ఉన్నా పెద్ద రాజ్యం ఉంది, ఇన్ని లక్షల మంది అంటే పాండవ సైన్యం, కౌరవ సైన్యం 25 లక్షలు, పాండవ సైన్యం 18 లక్షలు. ఏదో మనకు సైన్యం ఎక్కువగా ఉంది అనుకుంటున్నావు? ఇక్కడ మాట చెప్తాడు దుర్యోధనుడు. వాడికి మూడో కన్ను లేదు. ఎవరికి? అర్జునుడికి మూడో కన్ను లేదు. వాడు యుద్ధ భూమిలోకి వస్తే శివుడు లాగా రుద్రుడు లాగా ఉంటాడు. ఆడికి మూడో కన్ను లేదు. ఎవరికి? అర్జునులకి. కానీ యుద్ధ భూములకు వస్తే రుద్ధుల్లాగా విజృంభిస్తాడు, అన్ని శవాలు తీసి పడేస్తాడు శరీరాలు. ఈ శరీరాలు అన్ని శవాలు తీసి పడేస్తాడు. మీ 25 లక్షల సైన్యాన్ని శవాలు తీసి పడేస్తాడు. వాడు రుద్ధుడు. మీకు మూడో కన్ను ఆడి మూడో కన్నుకు, ఆడికి మూడో కన్ను ఉంది, ఆడికి మూడో కన్ను లేదు. అయినప్పటికీ వాడు రుద్ధుడు అయ్యా అంటాడు దుర్యోధనుడు పరమాత్మ. అది మూడో కన్ను లేదని వాడు రుద్ధుడు అనుకో, వాడు రుద్ధుడు కాదని మీరు అనుకోవద్దు. ఇప్పుడు అహల్య ఎలా చూస్తామండి? ఎవరంగ చూస్తాం? గౌతముడంగ చూస్తాం. అదేంటి? అది బ్రహ్మమే. ఏది? అదే బ్రహ్మమే. నన్ను కూడా బ్రహ్మగా చూస్తామండి. బ్రహ్మమైన వాడు బ్రహ్మము కంటే భిన్నంగా చూడడం వేదంలో చెప్పింది అదే కౌలు అహల్య. అప్పుడు వాడు వాడు చదువుకునే వేదం గుర్తుకొస్తాం ఎవరికి? గౌతముడు. వాడు పండితుడే, వాడు మహర్షి. అప్పుడు వాడు చదువుకున్న వేదవాక్యాలు గుర్తుకొస్తున్నాయి, ఆ మంత్రాలు గుర్తుకొస్తున్నాయి. మీరు ఇష్టపడుతున్నారనుకుంటే ఆలకాడ చెప్పాను, మీకు నాసన నాలుగంటే కొండ నాలుగు ఇష్టం కావండి. ఎవరో చెడ్డ చేస్తున్నారు మీ చేతికి, ట్యాగురి చెప్తాడు ఒక చోట, ట్యాగురి వాళ్ళ తల్లిదండ్రులకు 13వ సంతానం, వాళ్ళ అమ్మకి ట్యాగురి 13వ సంతానం. అది ఉపనిషత్తు మంత్రాలు చదువుకునే కుటుంబంలో పుట్టాడాడు. ఆ రవీంద్రనాథ్ ట్యాగురి తండ్రి దేవేంద్రనాథ్ ట్యాగురి ఎప్పుడే ఒక రోజు ఉపనిషత్తులు చదువుకున్నవాడు. ఎవరో చెడ్డ చేస్తే చెడ్డ నిజం కాదు, ఎవరో చదువు వాడు అంటాడు గుడ్నెస్ ఇస్ ట్రూ, ట్యాగూర్ అంటాడు పొయ్యములో. వాడు చివరి రోజుల్లో చెప్తాడు గుడ్నెస్ ఇస్ ట్రూ, చెడ్డతనం నిజం కాదు మంచితనం నిజం. నీకు ఎప్పుడు అశాంతి వస్తుంది, అది నిజం కాదు, అది నిజం కాదు కాబట్టి అందులోంచి బయటకు వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పుడు శాంతిగా ఉన్నారనుకోండి, ఎలా ఉండిపోవాలనుకుంటారు. గుడ్నెస్ ఇస్ ట్రూ అండ్ పీస్ ఇస్ ట్రూ, ది ఎటర్నల్ వైస్ ట్రూ. పరమాత్మ ఒకే నిజం, నువ్వు అనుకునేది నిజం కాదు. పరమాత్మ ఈ ఎటర్నల్ వన్ ఇస్ ట్రూ, గుడ్నెస్ ఇస్ ట్రూ, పీస్ ఇస్ ట్రూ. నీకున్న అశాంతి నిజం కాదు, నీకు ఎప్పుడైనా శాంతి వస్తే నిజం. నీలోని చెడ్డతనం నిజం కాదు మంచితనం ఉంటే నిజం. నీలోని మంచిది అంటే చెడ్డతనం ఉంటే అందులోంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, మనం తెలుస్తూ ఉంటుంది కదా. మంచితనం నిజమే, చెడ్డతనం నిజం కాదు, శాంతి నిజమే, అశాంతి నిజం కాదు. నువ్వు ఏదైతే పొందుదామనుకుంటున్నావు సాధన చేసా పరమాత్మ కూడా నిజం. థియేటర్ నర్వీస్ ట్రూత్, ఓ గాడ్ ఇన్ అవర్ డివైన్ మేనిఫెస్టేషన్. లెట్ మీ సీ మై ఓన్ సోల్ బియాండ్ మార్టాలిటీ అండ్ బియాండ్ డెత్. అంటే నీ దర్శనం అంటే ఈశ్వరుడు, అంటే నీ శరీరం మాత్రమే కాదు, పుట్టేవాడిని కాదు చచ్చిపోయేవాడిని కాదు, పుట్టేవాడిని కాదు చచ్చిపోయేవాడిని కాదు. ఈ చావు పుట్టుకలకి సంసారానికి అతీతంగా ఉన్నా ఆ సత్యం, ఆ సత్యమే, ఆ సత్యమైన నీలో నేను కూడా భాగాన్నే. నేను చచ్చేవాడిని కాదు, పుట్టుకునేవాడిని కాదు, చావు పుట్టుకల్లో నీళ్ళు కూడా నేను కూడా బాగాన్నా. నాకు తెలుసున్నదే తెలియకపోయినది తెలుసు అనుగ్రహించు. నాకు తెలుసున్నా నేను పరమాత్మనే, తెలియకపోయినా పరమాత్మనే, కానీ ఆ తెలుసుకునే శక్తి నువ్వు నన్ను అనుగ్రహించు. నేను డివైన్ మేనిఫెస్టో, లెట్ మీ సీ మై ఓన్ సెల్ఫ్, ఇట్ ఈస్ బియాండ్ డెత్, ఇట్ ఇస్ బియాండ్ మార్టాలిటీ. భగవాన్ ఏమంటారంటే, ట్యాగూర్ చెప్పిన మాటలు చెప్తాను, భగవాన్ గురించి కూడా చూడండి. భగవాన్ ఏమంటారంటే వేరికేస్తే అక్కడ వచ్చి భక్తులు వచ్చినది అసలు అంటారంట. మనం చెప్పేస్తాం అరుణాచలం ఉండి కాశీలో ఉండి రామేశ్వరంలో ఉండి ఎక్కడ ఓల్డ్ ఏజ్ గుమ్ముంటారు వెళ్ళిపో, నీ పెళ్ళని సరిగ్గా చూడకపోతే యాస్తే మనం సర్దుకుంటాం. ఈ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు నూటికి ఆదాన్ని ఇంట్లో పేచిన వాళ్ళ పళ్ళాక ఇంటి సంవత్సరాల వాళ్ళ పళ్ళాక అలా పుచ్చుకున్న సన్యాసం వాళ్ళు అట్లనే అస్తేతం. ఇంటికాడి బాధల పళ్ళాక సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వేరకేస్తే నేనైతే దేవాలయంలో ఉంటే కాకినాడలో ఉన్న అమలాపురం ఉంటుంది చెప్పేస్తాం. భగవాన్ వాళ్ళు వచ్చి అని అక్రమంగా లేకపోతే మనం చెప్పేస్తాం, ఉంటే పుట్టిన కాదు లేదా అక్రమం ఇంటికాడు, నీకు అక్రమం ఇంటికాడు పదాల మంది పుట్టింది వెళ్ళిపోమని చెప్తాం. ఇది ఎలా చెప్పేస్తాం, వీకరిస్తే అని ఎక్కడ ఉండమంటారు అడిగాడు బదులు. వీకరిస్తే వేర్ ది ఫీలింగ్ ఐ, వేర్ ది వీకరిస్తే వేర్ ద ఫీలింగ్ ఐ, ఎరైజెస్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఈజ్ యువర్ ట్రూ. ఎక్కడైతే నీకు నేరనే తలంపు, ఎక్కడి నుంచైతే నీకు నేరనే తలంపు నీకు ఉంది కదా, ఆ నేరనే తలంపు ఎక్కడి నుంచైతే ఉదయిస్తుందో, ఆ నేరే తలంపు మూలం ఎక్కడ ఉందో, అక్కడే నీ స్వరూపం ఉండే, అక్కడే నీ చైతన్యం ఉండే, అక్కడే నీ ఆత్మ ఉండే. వెళ్ళి అక్కడికి వెళ్ళిపో, నీ హృదయాక నీ హృదయాక గుహలోకి వెళ్ళిపో, వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో. ఈ గో ఇంట ఓన్ హార్ట్, వెళ్ళిపో నీ హృదయాలకు వెళ్ళిపో, నువ్వు అది అరుణాచలంలో ఉంటుంది, కాశీలో ఉంటున్నారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. గో డౌన్ ఇన్ యువర్ హార్ట్, వెళ్ళి ఒళ్ళల్లోకి వెళ్ళిపో. నీ ఒరిజినల్లోకి అక్కడికి వెళ్తే నీకు రాకపోకలతో సంబంధం లేదు, నీకు కమింగ్ లేదు, గోయింగ్ లేదు, ఈ చావు పుట్టుకలతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ స్వరూపం ఎక్కడ ఉందో, నీ నిజమైన ఆత్మ, నీ ఆ సత్యం ఎక్కడ, నువ్వు నిజంగా ఎక్కడైతే ఉన్నావో అక్కడికి వెళ్ళి ఉండిపోయిన ఆయన అని చెప్పి నేను కదా ఇచ్చాను. ఈ స్టేజ్ వేర్ ది ఫీలింగ్ ఐ అరైజెస్ ఈజ్ అవర్ సెల్ఫ్, ఈజ్ అవర్ ట్రూత్, ఈజ్ అవర్ సోల్. ఈ గో అండ్ స్టే దేర్, వెళ్ళిపోయి నీ హృదయంలో ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేను వెళ్తావంటే ఎక్కడి నుంచి వచ్చింది, హృదయంలో నుంచి వచ్చింది, నీ శిరస్సులో నుంచి రాలేదు, కాళ్ళలో నుంచి రాలేదు, చేతుల్లో నుంచి రాలేదు, నీ హృదయంలో నుంచి వచ్చింది. ఆ హృదయం శరీరంలో భాగం కాదు, ఆ హృదయం ఆ శరీరంలో భాగం కాదు. అంటే ఆ ఎక్కడి నుంచి అయితే, అంటే భగవంతుడు ఎక్కడున్నాడంటే నీ స్వరూపం ఎక్కడైతే, నేనైనా తలంపు ఎక్కడైతే పుడతాందో అక్కడ నీ స్వరూపం కూడా అక్కడ ఉంది, దేవుడు కూడా అక్కడ ఉన్నాడు, నీ కంట్రోల్ అక్కడ ఉన్నాడు, నీ భర్త కూడా ఉన్నాడు, నీ యజమాని కూడా అక్కడ ఉన్నాడు. అంటే నువ్వు ఎక్కడ ఉండమంటావు అడుగుతున్నావు, ఎదిపి అక్కడ ఉండు, నువ్వు నేనైనా తలంపు ఎక్కడ ఎక్కడైతే పుడతాందో ఎదిపి అక్కడ అక్కడ ఉండని చెప్పాడు. అంతేకాని అరుణాచలం వెళ్ళిపో, కాశీ వెళ్ళిపో, రామలక్ష్మి వెళ్ళిపో అని ఏం చెప్పలేదు. అని అంటే అక్కడ వెళ్ళటం చేత కాక అన్నీ తిరుగుతున్నాం, కాశీ రామేశ్వరం. ఇరే లోపలికి వెళ్ళి దిగు, లోపల నేనే చావుపోయి ఎక్కడి నుంచి అయితే ఎక్కడి నుంచి అయితే వదిలేస్తుంది, అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళడానికి ఒట్టి మాటలతో వెళ్ళలేవు, నువ్వు వైరాగ్యం ఉండాలి. అక్కడ ఏముండాలి, వైరాగ్యం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, వైరాగ్యం ఉండాలి, ఏకాగ్రత. మురికి గుంటలను ఆశ్రయించుకోవా, బయట ఎక్కడ మురికి గుంటలు కానీ ఇలా పట్టేసుకోవటం. ఇది రోడ్డు పక్కన ఎక్కడ మురికి గంట కనిపించింది అనుకోండి, ఇలా రెండు రోడ్లు ఇలా నొక్కేసుకుంటారు. ఆ వాసన రాకూడదని, ఏది ఆ మురికి గుంటలో ఉన్న వాసన రాకూడదని, నీ లోపల ఉన్న మురికి గుంటల మాట ఏమిటి, అందులోంచి బయటికి రావా. అంటే బయట ఉన్న మురుకు గుంటలను బాగు చేయటం కంటే అది బాగు చేయొచ్చు, లోపల ఉన్న మురుకు గుంటల నుంచి బయటికి రావటం కష్టం. దానికి సాధన బలం ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు ఈ కాలం కలిసి రావాలి, ఇన్నుంటే కలిసి సమకూడదు. బయట ఉన్న మురుగు గుంటలు బాగు చేయొచ్చు, లోపల ఉన్న మురుగు గుంటలు తెలియదు, దానికి గురువు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా, ఈశ్వరు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా కేవలం మన సాధన మనం తెలియచేట్లు సరిపోవు దానికి. అంచేది నువ్వు అదుపులు, నీ మనసులు ఎప్పుడు అదుపులో ఉంచుకో, ఎవరికి చెడ్డ కోరకు, ఎవరికి మనం అందరికీ మంచి చేయకపోయినా భావదారి చేయించుకో. ఇప్పుడు అందరికీ మనం సహాయం చేయలేకపోవచ్చు, కానీ అందరూ బాగుపడాలనే తలంపు విషయంలో నీకు దారి గ్రహించుకో. మీరు అర్థం చేసుకోండి సబ్జెక్ట్. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు లోకంలో ఉన్న అందరికీ నువ్వు తాడు కట్టలేకపోవచ్చు, అందరికీ నువ్వు సహాయం చేయలేకపోవచ్చు, కానీ అందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకోవటంలో భావదారిద్ర్యం నీకు ఎందుకు అసలు. ఆ లోపల దారిద్ర్యం ఎందుకు, నువ్వు సహాయం చేయలేకపోవచ్చు, వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకోవటంలో దారిద్ర్యం ఎందుకు నీకు, ఎందుకంటే పావర్టీతో పని ఉంది నీకు. అక్కడ సమస్య ఉన్నాయి, ఇక్కడ సమస్య ఉన్నాయంటే మరి నీ మెంటల్ సమస్య మాట ఏంటి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనల్ని మనం బాగు చేసుకోవడానికి టైం సరిపోవటం లేదు, ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి తీర్పులు, ఎందుకని ఇక్కడ కృష్ణుడు చెప్పింది, మనల్ని మనం బాగు చేసుకోవడానికి టైం సరిపోవటం లేదు. కొన్ని చావు ఆగుతుందంటే ఆగదు, వచ్చేది ఆగుతుందంటే ఆగదు, మనల్ని మనం బాగు చేసుకోవడానికి టైం చాలదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తీర్పులు చెబుతావు నువ్వు, దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏముంది, ఏమి లేదు. నీ కాలానంతా నువ్వు బాగా కాలాన్ని మూడు భాగాల కింద చేయాలని చెప్పుకున్నాం కదా, ఒకటి నీ ఇంటికాడ ఉన్న పనులు చూసుకో, రెండు నీకు ఏదైనా చేతన అయితే సమాజానికి సహకరణ చేతన అయితే అది కూడా చేసి మర్చిపో. ఏం చేయాలి, చేసి మర్చిపో. ఎవ్రీథింగ్ ఇస్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. ఫర్గెట్ అవసరం, నిన్ను ఎవరైనా స్తోత్రం చేసినా ఫర్గెట్ అవసరం, ఎవరైనా విమర్శించినా ఫర్గెట్ అవసరం. ఆ ఫర్గెట్ అనేది మంచి మందది, ఫర్గెట్ ఇట్. మర్చిపో. అదే లోకానికి నువ్వు ఏదైనా చేస్తే నేను చేశాను నేను చేశాను అనుకోకు, పొరగట్టేటది మర్చిపో. మిగతా కాలానంతా కూడా ప్రతి క్షణం కూడా ఆత్మజ్ఞాన సముపార్జనకు ఉపయోగం. కాలాన్ని మూడు భాగాలు చేసి మిగతా భాగం అంతా ఆత్మజ్ఞాన సముపార్జనకు ఉపయోగించకు. ఈ చిల్లర గొడవలోకి వెళ్లకు, చిల్లర చింతలవద్దు, ఆ గమ్యాన్ని విడిచిపెట్టకొద్దు. అంటే శాస్త్రం ఏం హై అని ఏం మధ్య హైయెస్ట్ అని ఆ గోల్ని మిస్ అవ్వద్దు నువ్వు. ఈ లోపల శరీరానికి దురదృష్టం వస్తుంది, అదృష్టం వస్తూ ఉంటుంది. ఆయన్ని పట్టించుకోవద్దు, ఆయన్ని మిజ్జాయనే, ఆయన్ని మిజ్జాయనే. ఈ అదే నీ మిజ్జాలేని ఎంత నిజము, నీ ఫాల్స్ ఎంత నిజము, నీ ఆర్టిఫిషియల్ ఎంత నిజము, నీ బాడీ బాగుండే ఎంత నిజము, ఈ దేహానికి వచ్చే కష్టసుఖాలు కూడా అంతే నిజము. ఇందులో పారమార్థిక సత్యం అంటే ఏమీ లేదు. ఇందులో పారమార్థిక సత్యం అంటే లేదు. నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోయినప్పుడు ఒక మంచి స్వప్నం వచ్చిందనుక జాగ్రత్తగానండి, భగవాన్ ఉవాచ జాగ్రత్తగానండి, రమణ భగవాన్ ఉవాచ. ఇది జాగ్రత్తగా క్లోజ్ గారండి, మీరు క్లోజ్ గారండి. అంటే శరీరాలు కాదు, మీ మైండ్ క్లోజ్ గా రానివ్వండి. క్లోజ్ గా ఏంటంటే రాత్రి మనకు గొప్ప స్వప్నం వస్తుంది, హిమాలయాల మీద తిరిగినట్టు, లేకపోతే చాలా భోగాలు అనిపించినట్టు, సుఖాలు అనిపించినట్టు, అలాగా ఏదో స్వప్నం వస్తుంది. గొప్ప స్వప్నం, మంచి స్వప్నం. కానీ మెలకు వచ్చాక దాని మీద అసలు మనకు మనం ఏం చేద్దాం, అంతా అబద్ధం అని తెలిసిపోతుంది. అది అబద్ధం అని తెలిసాక అవి విమానాలు గుర్తుకు రావు, ఐశ్వర్యం గుర్తుకు రాదు. ఏం చేద్దా, అది అబద్ధం అని తెలిసిపోయాక. అలాగే ఈ జాగ్రత్తలోనూ, ఈ జాగ్రత్త అవస్థలోనూ అనుభవించే భోగాలు, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు, ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉన్నటువంటి చైతన్యంలోకి ఎప్పుడైతే మేల్కొన్నావో ఇది కూడా అంతే అసత్యం అనేది స్పష్టంగా నీ గోచరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కాదు శరీరం ఉండగానే. అది అసత్యం అని మనం తెలిసిపోయాక దాని మనసు వెళ్ళదు, దాని మీద గెంటినా మన మనసు వెళ్ళదు. అది అసత్యం అని మనకు అర్థమైంది అనుకోండి, మన మనసును దాని మీద వాలమన్నా వాలదు. అది సత్యం అనుకుంటే మటుకి, అసత్యాన్ని సత్యం అనుకుంటే మన మనసు అక్కడ వాలకుండా ఉండదు, వెళ్ళి వాలుతా ఉంటుంది. మాకిక్కడ సబ్కల్పర్ గారు ఉండేవారు ఆయన, ఇప్పుడు హైదరాబాద్ సిటీ కార్పొరేట్ హైదరాబాద్ సిటీకి ఇప్పుడు ఆయన కమిషనర్ ఇది చేస్తున్నారు. అనంతపురం జిల్లా కడప జిల్లాకు 4 ఏళ్ళు కలెక్టర్ చేశారు. ఆయన పేరు కృష్ణబాబు, సబ్ కలెక్టర్గా చేశారు. ఆయన నేను 2-3 కాలేజీల్లో మాట్లాడాం. ఆయన ముందు మాటలు ఏం చెప్పారంటే, అబ్బాయిని బాగా చదువుకోండి, ఈ దోమల గొడవలోకి, ఏగల గొడవలోకి, ప్రేమల గొడవలోకి వెళ్ళకండి, మీ చదువులు చెడిపోతావి. దోమలు ఎటువంటివో, ఏగలు ఎటువంటివో, ప్రేమలు కూడా అటువంటియే. ఈ ప్రేమలనే నిజం కాదు, మీ టైం పాడు చేసుకోకండి. దోమల కంటే, ఏగల కంటే మీ ప్రేమలు నిజం అనుకుంటున్నారు మీరు. ఆ ప్రేమల కదా తాత్కాలిక ఉద్రేకాలు అయ్యి మీరు దోమల గొడవ, ముందు ప్రేమలు అనేవాడు కాదు, ముందు దోమల గొడవలోకి, ఏగల గొడవలోకి, ప్రేమల గొడవలోకి వెళ్ళకండి. మీ లోకంలో కనిపించే ప్రేమలన్నీ ఎటువంటి అంటే దోమలు, ఏగలు, ఎటువంటి ప్రేమలు కూడా. కృష్ణబాబు అని ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఆయన కమిషనర్. నన్ను నాన్నగారు నన్ను చెప్పి మాట నన్ను ముందు చెప్పనివ్వండి, మీ వేదాంతం తర్వాత చెబుతుంది కానీ అని వాళ్ళు చెప్పాలి సార్. అప్పుడు నడుచుకుని చెప్పాలి సార్. ఆయన పేరు కృష్ణబాబు. చివరికి రాజశేఖర రెడ్డి గారికి మొత్తం ఈ నచ్చాడు బాగా. ఎవడు ఈ కృష్ణబాబు కనిపించి ఆయన ఎంతకాలం చీఫ్ మినిస్టర్, ఎంతకాలం కడప జిల్లా నుంచి ఆయన కదలనవలేదు. కానీ కులం తేడా, ఆయన రెడ్డి ఈయన చౌదరి, కృష్ణబాబు చౌదరి ముఖ్యమంత్రి గారు రెడ్డి. కానీ కులభేదం ఎందుకు పెట్టుకోకుండా ఆ 4 ఏళ్ళు ఈయన కడప జిల్లా లట్టే పెట్టేసుకున్నాడు. ప్రేమల కంటే, దోమల కంటే, ఏగల కంటే ప్రేమలు గొప్పవి కాదని చెప్పాడు. అవి దోమలు లాంటి ప్రేమలు కూడా, ఇవన్నీ ఎమోషన్స్ అంతే, అవన్నీ ఎమోషన్స్ అంతే, అవి లవ్ కాదు, ఏం కాదు. నీకు కామం ప్రేమ కింద కనిపిస్తుంది అన్నాడు కృష్ణబాబు. కామం అనేది ఎప్పుడు, ప్రేమ అనేది ఒక రూపానికి ఒక నామానికి పరిమితమే ఉండదు. కామం ఒక రూపానికి నామానికి పరిమితమే ఉంటుంది, ప్రేమ అనేది ఒక రూపానికి నామానికి పరిమితమే ఉండదు. అది యూనివర్సల్. ఏది కామం అనేది ఇండివిజువల్, ప్రేమ అనేది యూనివర్సల్. అయితే కామం వేరు, ప్రేమ వేరు. మీకు అర్థమవుతుందా? అది పర్ఫెక్షన్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎంజాయ్మెంట్ అనే సార్. మీరు ఎంజాయ్మెంట్ ని పర్ఫెక్షన్ అనుకోవద్దు. దీస్ టూ హ్యావింగ్ టూ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు ఎంజాయ్మెంట్ వేరు, పర్ఫెక్షన్ వేరు. మీరు ఎంజాయ్మెంట్ నే మీరు పర్ఫెక్షన్ అనుకుంటున్నారు, అది వేరు. అది నరకానికి తీసుకెళ్తుంది, ఎంజాయ్మెంట్ నరకానికి తీసుకెళ్తుంది, ఏది పెర్ఫెక్షన్ జ్ఞానం దగ్గరికి తీసుకెళ్తుంది. అది ఆ గేట్లోకి తీసుకెళ్తుంది, ఇది ఏ గేట్లోకి తీసుకెళ్తుంది. అంటే కామానికి ప్రేమకి, కామానికి ప్రేమకి ఉన్న మధ్య తేడా మీకు తెలియటం లేదని కాలేజీ స్టూడెంట్తో చెప్పాడు. కామం అడుగుతుంది, ప్రేమ అడగదు. కామం అడుగుతుంది అక్కడ, ప్రేమ ఏం అడగదు. కదా కామం వ్యాపారం చేస్తుంది, కామం ప్రేమ వ్యాపారం చేయదు. కామానికి వ్యాపారం చేసే గుణం ఉంది, కానీ ప్రేమ వ్యాపారం చేయదు, ప్రేమ వ్యాపారం చేయదు. తర్వాత అది ఒక రూపానికో నామానికి అంటిపెట్టుకుంటుంది కామం. ప్రేమ అటువంటిది కాదు, యూనివర్సల్. అది రూపనామాలతోటి సంబంధం లేదు, యూనివర్సల్. నీకు అర్థమవుతుంది. భగవాన్ అన్నారు, ప్రేమించడం ఎవరికి సాధ్యం, జ్ఞానికి తప్పించాడు. ఈ కలెక్టర్ గారి గురికి ఎలా చెప్పారు, రిలేటివ్ గా చెప్పారేనా? రమణ భగవాన్ ఏమన్నారంటే, ప్రేమ అనుకుంటే మీరు కానీ తెలుగు కాదు, బ్రహ్మజ్ఞాన్ని తప్పించి ఆత్మజ్ఞాన్ని తప్పించి ప్రేమించడం ఎవరికి సాధ్యం కాదు. కామం వ్యాపారం చేస్తుంది, ప్రేమ వ్యాపారం చేయదు. కామం బిజినెస్ చేస్తుంది, ప్రేమ ఎక్కడ బిజినెస్ చేయదు. కామం ఎప్పుడు ఏదో అడుగుతా ఉంటుంది, అది కావాలి ఇది కావాలని. ప్రేమ ఎవరిని ఏమి అడగదు. ప్రేమ అంటే దానికి అవసరం లేదు, దానికి అడగకూడదు అనకాల అడగవలసినటువంటి అవసరం కూడా ప్రేమకు లేదు. అది వ్యాపారము చేయదు, అది వ్యాపారము చేయదు. ఇక్కడ ఎందుకు ఏమంటున్నారు, నువ్వు నీకు మామూలు ఇంటికాడ దారిద్ర్యం ఉండొచ్చు, కానీ బాగా దారిద్ర్యం వచ్చు. నీకు ఇంటికాడ పైసలు తక్కువ ఉన్నా ఇతరుల క్షేమం కోరటం వాటికి దారిద్ర్యం వద్దు. అక్కడ పావర్టీ అవసరం లేదు. కామక్రోధ యుగితానాం యతీనాం యతశేషాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విద్యాత్మనాం. ముగిస్తాక ముగింపుకు వచ్చేస్తాం. ఇవాళ పుస్తకంలో చెప్పి తప్పు చెబుతున్నాం, ఎక్కడికి ఎక్కడికి జమాడాల మీద తిరిగి వచ్చేస్తాం మనం. భగవాన్ ఏమన్నారు, నువ్వు తణుకులో ఉండొద్దు, రాజమండ్రిలో ఉండొద్దు, అమలాపురంలో ఉండొద్దు, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ పడి ఉండు. నీకే చచ్చిపోయిన శాంతి, బతుకున్న శాంతి. నువ్వు తణుకులోనే రాజమండ్రిలోనే అమలాపురంలో వద్దు. ఈ నేనున్న తలంపు ఎక్కడైతే పుట్టింది అక్కడ పడి ఉండు నువ్వు. అయితే దానికి అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. దానికి ఏముండాలి, అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, శాస్త్రం యొక్క కరుణ ఉండాలి, తత్పురుషులు సహవాసం ఉండాలి, వాళ్ళు చెప్పేది శ్రవణం చేయాలి, విసుగు లేకుండా శ్రవణం చేయాలి. ఇక్కడ ఇప్పుడు నువ్వు శరీరం ఉండగానే శరీరం శ్మశానానికి వెళ్లకముందే, శరీరం శ్మశానానికి వెళ్లకముందే మనకి ఏది నిశ్చయం ఏది నిశ్చయం కాకపోయినా తెలిపిన చావు నిశ్చయం. మనకి మిగతా విషయాలు కొన్ని అనుకునేది జరిగితే, కొన్ని కొన్ని అనుకుని జరగవు, కానీ ఈ చావు విషయంలో అనుమానం పెట్టుకోకుండా ఎవరికందరికీ వచ్చేస్తుంది. మిగతా కొన్ని గొడవలు మనకు జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు మనం అనుకున్న పనులు, కానీ చావు వస్తుంది కదా అనుమానం పెట్టుకోదు, వచ్చేస్తుంది. మనం ఆపు చేయలేదు, అది ఒకటే వచ్చేస్తుంది. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చి చావు నువ్వు ఆపు చేయలేవు, అది జ్ఞాపకం పెట్టుకోండి. రిమంబర్ డెత్ ఆల్వేజ్. ఏమంటున్నాడంటే, నీ శరీరం శ్మశానానికి వెళ్ళకముందే దేహగతమైన చరిత్ర ముగిసిపోకముందే నీకున్న కామక్రోధాల యొక్క వేగంలోంచి బయటకు రా, నీకున్న రాగద్వేషాల్లోంచి బయటకు రా. భగవాన్ మాట ఇంకోటి చెప్తున్నాను, ఉన్నది ఒక్కటంటే ఒక్కటైనప్పుడు నీకు ద్వేషం ఎవరి మీద, రాగం ఎవరి మీద, ఇష్టం ఎవరి మీద, అయిష్టం ఎవరి మీద. అంతా ఇవైనప్పుడు వచ్చేదేముంది పోయేదేముంది. మనకి ఏదైనా వస్తామని కలిసి వస్తామనుకోండి, ఏదో వచ్చేస్తానని ఏదో వచ్చేస్తాను అనుకుంటాం, పోయినప్పుడు ఏదో పోతానని పోతా పోతానికి. అది నిజంగా ఆలోచిస్తే మన హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళి చూస్తే మనకు వచ్చేది లేదు పోయేది లేదు, వచ్చేది మాయ పోయేది మాయ. అయితే నువ్వు శరీరం శవం అవ్వకముందే, నీ శరీరం శ్మశానానికి వెళ్ళి బూడిద అవ్వకముందే, నువ్వు రాగద్వేషాల నుంచి ఒకటి కోరిక రెండు కోపము ఇవి తగ్గించుకుని అందులోంచి బయటకు రా, అప్పుడు ఏమవుతుందంటే అభితో బ్రహ్మ నిర్వాణం. ఎటు చూసినా బ్రాహ్మిస్తే నువ్వు రాగద్వేషాల నుంచి, శరీరం ఉండగానే శరీరం కాలిపోయి తర్వాత కాదు, శరీరం ఉండగా నువ్వు రాగద్వేషాల నుంచి బయటకు ఎప్పుడు వచ్చేసావు, ఉన్న వస్తువును ఉన్నట్టుగానే ఎప్పుడు చూడగలుగుతున్నావు, అప్పుడు ఎటు చూసినా బ్రహ్మమే. శరీరం ఉంటే బ్రహ్మం, శరీరం పోతే బ్రహ్మం, శరీరం ఉంటే సుఖం, శరీరం పోచే శాంతి, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే. ఒకవేళ ఇందాక శంకరాచార్య వారు చెప్పినట్టు ఆవు మెళ్ళో దండ కిందకు పడిపోయినా ఆవుకి ఎలా తెలియదు, నీ శరీరం పోయినప్పుడు కూడా నీకేం అనిపించదు, ఏదో పోతుందని నీకు అనిపించేది, అది నువ్వు కాదని నీకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి. నీ శరీరం పోయినప్పుడు కూడా అది నీ పోత, అది నువ్వు కాదని నీకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఏదో పోతుందని నీకు అనిపించదు. ఓ శశి, పంతొమ్మిది జూలై 4 నీ శరీరం విడిచిపెట్టాడు స్వామి అక్కడ మెడ్రాసులో. ఆ రామకృష్ణానందనే ఒక ఆయన మెడ్రాసు రామకృష్ణ మట్టి అంతా అతను అభివృద్ధి చేశాడు. అతని పేరు రామకృష్ణానందుడు. అప్పుడు రామకృష్ణ, నేను రామ్ మా గురు మన గురువు అయినటువంటి రామకృష్ణ పరమస పేరు పెట్టుకోవడం నేను తగను, నేను పనికిరాను, నేను ఆ పేరుకి నేను తగను. రామకృష్ణానంద ఆ పేరు, నువ్వు రామకృష్ణానంద అని పేరు పెట్టుకో. ఆ గురువు గారి మీద నీకున్న గౌరవం నాకు లేదు, ఆ గురువు గారి మీద నీకున్న విశ్వాసం నాకు లేదు అని చెప్తే రామకృష్ణానంద మెడ్రాసు రామకృష్ణ మట్టి ఫౌండర్ అయినా ఆయన ఇంకో గంటకు చనిపోతాడనగా స్వామీజీ, స్వామీజీకి ఉపద్రవమైన రక్తపోటు. స్వామీజీ అనేవారు మా అమ్మ జ్ఞాపక శక్తి వచ్చింది, మా తండ్రి గారి గుండెపోటు వచ్చింది నాకని. నీ వారసత్వాలు ఈ మిగిలి నాకు, మా అమ్మకేమో జ్ఞాపక శక్తి ఎక్కువ అది వచ్చేసింది నాకు, మా నాన్నగారి గుండె జబ్బు ఉంది, ఆ గుండె జబ్బు వచ్చింది నాకు. ఏమంటే ఆడి కారం ఇష్టం ఎవరికి స్వామి యొక్క. మనం చేపల పులుసు ఎలా తింటాం, పచ్చిమిరపకాయలు పులుసు కింద పెట్టి తినేసాడు. పచ్చిమిరపకాయలు పులుసు ఎవరైనా తినగలరా మీరు? మనం చేపల పులుసు ఎలా తింటాం, ఆనకాయ పులుసు, దోసకాయ పులుసు, చేపల పులుసు ఎలా తింటాము, వివేకానంద పచ్చిమిరపకాయలు పులుసు తినే చూడండి. నేను మా ముస్లిం స్నేహితులు అదే అడుగుతున్నాను, రోజు మాంసం ఎలా తింటున్నారంటే రోజు తిన్న దేవకాయ కలిపేసుకుంటున్నాను అందులో. రోజు మాంసం బదులు ఒట్టి మాంసం బదులు బీరకాయ కూర అందులో కలిపేసి తింటున్నామంటున్నారు. అది స్వామి వివేకానందకి ఏం కలుపుకోక్కర్లేదు, ఆ పచ్చిమిరకాయలు తినేస్తాం. కారం ఇష్టం ఆ గొడవ వదిలేయండి, అది భౌతిక విషయాలు. ఈ శశి ఇంకో గంటలో శరీరం విడిచిపెడతా కనుక, ఓ శశి ఆ మెడ్రాసులో ఆయన ఉన్నాడు, ఈయనేమో బేలూరులో ఉన్నాడు కలకత్తా. ఓ శశి మనిషి ఉమ్మి ఎలాగేస్తాడో అలాగ నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను శశి. ఈ 400 రూపాయల మఠాలు ఉన్నాయి, ఈ 400 రూపాయల కథ మీకు ఎప్పుడైనా చెప్పానా? ఆ రామకృష్ణుడు, రామకృష్ణానందకు ఒకసారి ఆయన ఆ రామకృష్ణ మఠ పెట్టినప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. మద్రాసు మైలుపూర్లో ఇప్పుడు చాలా పెద్ద మఠం, చాలా కష్టాలు పడ్డాడు. ఎవరు రామకృష్ణానంద? ఒకసారి మన గురువు గారికి, వివేకానందకి, మన తోటి సన్యాసికి ఏదో పైసలు ఇవ్వాలనిపించింది ఆయన. ఎవరికి? రామకృష్ణ. ఈయన సన్యాసి, ఆయన సన్యాసి, ఆయనకి డబ్బు ఇవ్వాలనిపించింది ఎవరికి? రామకృష్ణ. పోనీ ఈయన చేతులు ఉండే డబ్బు ఉందా? డబ్బు లేదు. ఈ స్వాములకి ఏం చేస్తారంటే మఠాన్ని కొంత ఇచ్చి ఏమో స్వామి మీరు ఏదైనా ఉపయోగించుకోండి, 4 రూపాయలు 3 రూపాయలు చేతిలో పెడతారు. మఠానికి ఇచ్చింది మఠానికి ఇస్తారు, మీ జేబులో పెట్టుకుని మీరు ఎదురు దాచుకోండి, మీకు ఎంతకైనా ఉపయోగపడుతుందని ఇస్తారు స్వాములకు. ఇప్పుడు కూడా పీఠాధిపతులకు అలా ఇస్తారు, అంటే పాకెట్ మనీ అంటారు. అలా ఈ రామకృష్ణానందకి ఏమైనా పాకెట్ మనీ? ఆ రోజుల్లో డబ్బు ఎక్కడదండి, బస్తా 2 రూపాయల రోజులు డబ్బు ఎక్కడదే? ఈ రామకృష్ణానందకి ఎవరైనా 1 రూపాయలు 2 రూపాయలు ఇస్తే జాతి దాచేసుకున్నాడు. లోపల ఉద్దేశం ఏంటి? బ్యాంకులో వేసుకుంటాను స్వామీజీకి ఉంటాను. ఎవరికి? వివేకానందకి ఉంటాను. అలా కష్టపడి 400 పూజ చేశాడు. ఆ 400 పూజ చేసి ఈయన బేలూరు వెళ్ళినప్పుడు స్వామీజీ ఉండగా ఇంకో సంవత్సరం చచ్చిపోతాడు స్వామీజీ పట్టిపోయి 400 పెట్టుకుని పరస అక్కడ పెట్టాడు. మీకనే తెచ్చాడంటున్నాడు. ఎవరు? అప్పుడు వివేకానంద, నువ్వు పూట అన్నం తినే, ఓ పూట అన్నం లేక చాలా కష్టపడి అక్కడ రామకృష్ణ మఠ అన్న అభివృద్ధి చేశావు, ఉపవాసాలు కూడా చేసావు అక్కడ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేయడానికి, ఓ రోజు తిని ఓ రోజు తిండి రా అంత కష్టపడితే మెడ్రాసు రామకృష్ణ మఠ అభివృద్ధిలోకి వచ్చింది. నువ్వు నాకు 400 రూపాయలు తెచ్చేవటం ఏంటి రామకృష్ణ? 400 రూపాయలు మరి మీకు అనుకున్నానండి, ఈ డబ్బు 400 రూపాయలు తీసేసుకోండి అన్నాడు. తిరిగి ఇచ్చినా పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎవరు? రామకృష్ణుడు. ఈ డబ్బు మనం వాడుకోకూడదు, కష్టపడి అద్దె పైసాలతోటి పోయేసి తీసుకొచ్చాడు, నేను వాడుకోకూడదని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు? స్వామి వివేకానంద. అది అనుకునేది ఆయన ఇచ్చిపెట్టాడు, ఈయన అనుకునేది ఈయన ఇచ్చిపెట్టాడు. నేను ఇవ్వటం మాన అంటాడు ఈయన. నేనేమో మరి ఈ డబ్బు పుచ్చుకోవడం ఇష్టం లేదు దానికి ఇచ్చడం. ఆడు పుచ్చేసుకున్నాడు. ఎవడు? స్వామీజీ పుచ్చేసుకుని వీడు మెడ్రాసు వచ్చేసాక ఎవడో ఆ రామకృష్ణ సెక్రటరీని తాకేసి ఈ 400 నేను ముట్టుకోను, ఈ 400 నేను ముట్టుకోను. రామకృష్ణ మఠంలో జాతి పెట్టేసి పరసలో పెట్టేసి అది గుడ్డకు చుట్టేసి ఈ 400 ఇంకా చేసి 400 బట్టలు పెట్టి చుట్టేసి రామకృష్ణ మఠంలో జాతి పెట్టేమన్నాడు. ఎవరు? స్వామి. చెప్పి ఏమన్నాడంటే నేను ఈ లోపల చచ్చిపోయాను, చచ్చిపోతున్నామని తెలుస్తుంది. నేను ఎప్పుడైనా చచ్చిపోతే నీ డబ్బు వివేకానంద వాడుకోలేదు, మఠంలో ఉంచాడు బిగలేదు మఠంలో, ఆయన వచ్చినప్పుడు ఆయన జాగ్రత్తగా ఆయన డబ్బు ఆయనకి ఇచ్చాడు. ఓ శశి, నీ డబ్బు నేను వాడుకోలేదు, మఠంలో జాగ్రత్తగా ఉంది, నువ్వు వచ్చినప్పుడు పట్టిపోదు. కానీ నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఈ శరీరం ఉమ్మేసిన మనిషి ఉమ్మ ఎలా చేస్తాడో నా శరీరాన్ని కూడా అలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. శశి, నీ డబ్బు మఠంలో ఉంది, నీ డబ్బు నువ్వు పట్టుకో. అగ్నిపోతారు వాళ్ళు. అంటే ఆయన అంత కష్టపడి ఆయన డబ్బు ముట్టుకోకూడదు. వివేకానంద కనుక మంది డబ్బులు ఇచ్చేవాడు, ఖర్చు పెట్టేవాడు, అది వేరే విషయం. ఈ రామకృష్ణానంద డబ్బు ముట్టుకోకూడదు, వాడు ఏదో కష్టపడి తెచ్చాడు, ఆయన ఏం చేస్తాడని స్వామి ఉద్దేశం. ఆ పర్టికులర్ విషయం మటుగా 400 ముట్టుకోలేదు వాళ్ళు. మఠంలో జాట్ పెట్టుకుంటున్నాడు, నీ డబ్బు మఠంలోనే ఉంది, నువ్వు బీరుగా వచ్చినప్పుడు నీ డబ్బు నువ్వు పట్టిపో. అయ్యా అక్కడ ఉన్నవాళ్ళతో ఏం చెప్పాడంటే సెక్రటరీ తోటి, నా శరీరం ఎప్పుడైనా చనిపోతే 400 పలానా చోట జాతి పెట్టాను, ఆ 400 రామకృష్ణుడికి అందజేశాను. వాడు పావుల కాంచి పోగు తీసుకొచ్చి నాకు నాకు ఇచ్చాడు ఆ డబ్బు నాకు. గురువు గారి పేరు పెట్టుకోవడం నువ్వు తగుతావు, నేను తగడం, స్వామీజీ చెప్తాడు. అందుకే అది పేరు రామకృష్ణానంద. ఏం పేరు? ఆయన పేరు రామకృష్ణానంద, ఒకటి పేరు శారదానంద. ఇక ఆ రెండు పేర్లు పెట్టుకోవడం నేను తగను. నువ్వు అమ్మ పేరు పెట్టుకో, వీడు అయ్యి పేరు పెట్టుకుంటాడు. ఒకడికేమో శారదానంద అని పేరు పెట్టాడు, వాడికి రామకృష్ణానంద అని పేరు పెట్టాడు. చివరికి ఆ డిగ్రీ రామకృష్ణ వివేకానంద శరీరం విడిచిపెట్టాక మొత్తం ఇండియాలోని రామకృష్ణ బ్రాంచ్లు బరువంతాలు ఇద్దరే మోశారు. మీ ఇద్దరు ఎంత బరువు మోస్తారో నాకు తెలుసు. నాకు అమ్మ పేరు ఒకటి పెట్టుకోండి, అయ్యి పేరు ఒకటి పెట్టుకోండి. శారదానంద వివేకానంద శరీరం పెట్టాక 20 మొత్తం రామకృష్ణ మట్ట అంతా మోసాడు. రామకృష్ణ మట్ట రామకృష్ణ మిషన్ అంతా బరువు అంతా మోసాడు. 20 సంవత్సరాలు మోసాడు. ఓ శారదానంద, ఎక్కడా కూడా అశుచి ఉండకూడదు. ఆశ్రమం మఠం అంతా చాలా నీట్గా ఉండాలి, అశుచిగా ఉండకూడదు. మీరు అన్ని గదులన్నీ శుభ్రంగా ఉండాలి, ఎక్కడ అశుచిగా ఉండకూడదు. ఆయన ఉద్రేక మనిషి, రక్తపోటు మనిషి వివేకానంద. మీరు శుచిగా ఆశ్రమాన ఈ బేరూరు మట్టాన్ని మీరు శుచిగా ఉంచకపోతే అన్ని ఎవరికైనా అన్ని పడైందే కనబడు. అన్ని పడేసి కలకత్తాలోని బేదలకు అందరికీ డబ్బు పంచిపెట్టాను. మీరు బేరూరు మట్టను శుభ్రంగా శుచిగా ఉండలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత సరే బేరూరు మట్టం మొత్తానికి అన్న అవసరం పడేసి కలకత్తాలోని బేదలకు అందరికీ. మీరు శుచిగా ఉంచితే బేరూరు మట్టం మెయింటైన్ చేయండి. మీరు శుచిగా ఉంచాలని పని అమ్మేసి బయటపడాలి, అమ్మేసి పడాలి. అలా స్పెసిఫిక్గా చెప్పాడు దట్ ఈస్ స్వామి. అదే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మీరు? అంటే నిన్ను బాగు చేసుకోవడం కంటే మించిన పని లేదు. నువ్వు ప్రయత్నం చేసి మా ఆయన నన్ను బాగు చేస్తాడు, మా మామగారు నాకు బాగు చేస్తారు, లేకపోతే మా తాతయ్య నన్ను బాగు చేస్తారు, లేకపోతే మా అత్తగారు నన్ను ఇలా కనిపెట్టుకోండి. ఎవరిలో మిమ్మల్ని బాగు చేయరు, మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. ఎవరైనా మంచి చలకాలు చెప్తే చెప్తారు, మిమ్మల్ని ఎవరో బాగు చేయక్కలే. మీరు బాగుపడతాంటే ఇతరులకు అసూయి రాకుండా ఉంటే సరిపోతుంది. మిమ్మల్ని ఎవరో బాగు చేయక్కర్లేదు, మీరు బాగుపడతాంటే ఇతరులు మిమ్మల్ని చూసి అసూయ పడకుండా, అదే 100 మనకి మిమ్మల్ని చూసి ఇతరులు అసూయ పడకుండా ఉంటే సరిపోతుంది. అది ఎవరో వచ్చి బాగు చేస్తారని కనిపెట్టుకుందాక అర్జున, నిన్ను ఉద్ధరించుకో, నిన్ను బాగు చేసుకో. ఎవరో వస్తారో మనం బాగు చేస్తారని అలా కనిపెట్టుకుండకు. నీ లోపల మురుగ్గుంటలోంచి బయట, నీ మురుగ్గుంట ఏంటో ఎవరికి తెలియదు. నీ లోపల మురుగ్గుంటలోంచి, నీ సీక్రెట్ బటన్స్ లోంచి, నీ మెంటల్ స్లమ్స్ లోంచి బయటకు రావటానికి ప్రయత్నం చేయండి. శరీరం చనిపోయాక నీ కూడా వచ్చే జీవుడికి నీ బట్టలకి నీ నెత్తి మీద నువ్వు ఎంట్రికలకి ఇచ్చే విలువ ఇవ్వవా నువ్వు? రాబోయే ప్రవచనాలు ఈ నెల 24వ తేదీ జిన్నూరు, 28వ తేదీ గీతా జయంతి, 24వ తేదీ జిన్నూరు రమణ కేంద్రం, 28వ తేదీ కాపవరం గీతా జయంతి. పుస్తకాల కంటే ఎవరో జయంతి జరపరు. ఒక భగవద్గీతకు తప్పించి ఎవరో పుస్తకానికి జయంతి జరపరు. కృష్ణాష్టమి, శ్రీరామనామ అలా పండుగలు చాలా ఉన్నాయి, కానీ పుస్తకం దగ్గరికి వచ్చేవాడికి భగవద్గీత తప్పించి ఆ పుస్తకం తప్పించి ఏ పుస్తకానికి జయంతి జరపరు. అది గీతా జయంతి 28 కాపవరం, 24 జిన్నూరు. మిమ్మల్ని చాలా ఎక్కువసేపు గుర్చిపెట్టినప్పుడు 6 అవుతాను. ఎంతసేపు అక్కర్లేదమ్మ, సబ్జెక్ట్ ఎంతసేపు అక్కర్లేదు. మనం ప్రతి గంటకు పరిమితం చేసుకోవాలి. ఒక గంటకు పరిమితం చేసుకుంటే సరిపోతుంది. అదే మీ సహనాన్ని మేము పరీక్ష ఎక్కువసేపు చెప్తే మీ సహనాన్ని మేము పరీక్ష పెట్టడం లాంటిది అవుతుంది. అదే మీ అందరి దగ్గర వేశారు.